శీర్షిక శ్రీ వాసుదేవ సర్వం. ఈ మధ్య శివరహస్యం ప్రవచనంలో గురువు గారు మన బృందం గురించి ప్రస్తావిస్తూ గురుభ్యో నమ బృందం ప్రవచనాన్ని ఎడ్యుకేషన్ స్థాయికి ఎలివేట్ చేశారు అని అన్నారు. ఈ ప్రశంస అభినందనీయమైన మన అందరి మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టింది. మనం ఇప్పుడు మన బృందాన్ని ఒక విద్యా కేంద్రంగా, స్త్రీ విద్యా కేంద్రంగా మలుచుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. మీరేమంటారు విద్యా గారు?
రమ గారు మీ ఫోన్ క్లియర్ గా లేదండి, మీరేం మాట్లాడుతున్నారో
వినట్లేదు.
హలో
విద్యా గారు నుంచి మళ్ళీ సారీ అండి, ఏంటి
వినిపించట్లేదా?
ఇప్పుడు వినిపిస్తుందా?
ఇలా ఉంటే వినిపిస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడేది క్లియర్ గా ఉంది.
సరే, నేను ఇట్లా మాట్లాడతాను. మొదలు
పెట్టాలా?
సరే సరే అయితే. శ్రీ వాసుదేవ సర్వం, శ్రీ కృష్ణ శరణం అమ్మ, శ్రీ గురవే నమః, శ్రీ మహాగణపతియే నమః. ఈ పుష్యమాస మురళీ రవానికి మీ అందరికీ సాదర స్వాగతం. శ్రీ గురువుగారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ మురళీ శీర్షిక శ్రీ వాసుదేవ సర్వం. ఈ మధ్య శివరహస్యం ప్రవచనంలో గురువుగారు మన బృందం గురించి ప్రస్తావిస్తూ గురుభ్యో నమః బృందం ప్రవచనాన్ని ఎడ్యుకేషన్ స్థాయికి ఎలివేట్ చేశారు అని అన్నారు. ఈ ప్రశంస అభినందనీయమైన మన అందరి మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టింది. మనం ఇప్పుడు మన బృందాన్ని ఒక విద్యా కేంద్రంగా, స్త్రీ విద్యా కేంద్రంగా మలుచుకోవాల్సిన బాధ్యత బలపడింది. విద్యాగారు మీరేమంటారు? విద్యాగారు ఉన్నారా లైన్లో? మధు వినిపిస్తోందా మాట?
వినిపిస్తుంది వినిపిస్తుంది. ఆవిడ ఇంకా జాయిన్ అవ్వలేదేమో, కంటిన్యూ చేయలేదు.
పర్వాలేదు, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. గురువుగారు చెప్పినట్లు చలిమంట వేసుకుని దూరంగా కూర్చుంటే వెచ్చదనానికి దూరం అయిపోతాం కదా, అలాగే జ్ఞానము అనే వెచ్చదనం కావాలంటే చలిమంట చుట్టూ చేరాలి. ఈ దృక్పథంలో ఇవాళ మురళిని ఫైవ్ సైడ్ చాట్లా రూపొందించాము. రండి మరి అందరము చలిమంటల చుట్టూ చేరి మన కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతామృతాన్ని ఆస్వాదిద్దాము. ఈ మురళిలోని మూడు అధ్యాయాలు 5, 6, 7 అనుసరించి మేము మూడు భాగాలుగా ప్రజెంట్ చేస్తాము. ప్రతి అధ్యాయంలోనూ ఫైవ్ సైడ్ చాట్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫార్మాట్ లో కృష్ణ పరమాత్మ చెప్పిన అమృత గుళికలు మన దైనందిక జీవితంలోకి తెచ్చుకోవాలని మా తపన. ఈ లక్ష్య సాధన కోసం మేము మూడు పద్ధతుల్ని ఎంచుకున్నాము. ఒకటి, మన గురు బంధువుల్లో కొందరు సాధకులని అతిథులుగా ఆహ్వానించాము. వీరు ఒక్కొక్క అధ్యాయంలో మాతో పాటు తత్వ విచారంలో పాల్గొని మన అందరికీ అమూల్యమైన విషయాలు చెప్తారు. వీరు సీక్రెట్ గెస్ట్, అంటే వీరి పేర్లు మేము చెప్పము, ఆఖరి గెస్ట్ అవగానే అనౌన్స్ చేస్తాము. అప్పుడు మీరు వాళ్ళ పేర్లను గెస్ట్ చేసి మన గ్రూప్ లో పెట్టండి. అందరి గెస్ట్ల పేర్లు సరిగ్గా చెప్పిన వారికి మురళి చివర రికగ్నిషన్ ఉంటుంది. ఇకపోతే రెండో పద్ధతి, మురళి మధ్యలో ఒక లైవ్ క్విజ్ విడుదల చేస్తాము. ఈ క్విజ్ మీరందరూ నిన్న ప్రాక్టీస్ చేశారు కదా, అలాంటిదే. ఈ రోజు క్విజ్ లో అధికంగా పాయింట్స్ వచ్చిన వారికి మురళి చివరిలో రికగ్నిషన్ ఉంటుంది. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందికి 100% రావాలని మా ఆకాంక్ష. ఇక మూడవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, షష్ఠ అధ్యాయంలో యుక్త ఆహారం గురించి మనకి వివరించడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తారు. చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు, అస్సలు మిస్ అవ్వకండి. చివరగా, మనలో చాలా మంది సంస్కృతం నేర్చుకుంటున్నారు, ఈ పరిశ్రమకి చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సభాముఖంగా చిన్న విన్నపం, ఆంటీ అంకుల్ అనే భావదాస్యాన్ని దూరం చేసుకుందాం. చక్కగా సంస్కృతంలో మహోదయే లేక భగిని హ్రస్వం మగువలకి, మగవారికి మహోదయ లేక మహాశయ రెండు హ్రస్వాలే వాడదాం ఇప్పటి నుంచి. సంస్కృత అధ్యయనం కోసం సన్యాసమ్మ గారు కొన్ని శ్లోకాలకి పదవిచ్ఛేదం, అన్వయం, అర్థం కూడా ప్రజెంట్ చేస్తారు. ఇంకా అక్కడక్కడ సంస్కృత పదాలు కూడా మీకు వినిపిస్తాయి మురళిలో. ఈ చిన్ని ప్రయత్నానికి గురువు గారి ఆశీర్వచనం, మీ అందరి సహకారం మెందుగా ఉంటాయని ఆశిస్తూ అగ్రే గచ్చామహ. మానవ జీవితానికి కృష్ణ భక్తి ఒక ఆభరణం. ఈ కృష్ణునే మనం భాగవతంలో చిన్ని కృష్ణుడిలా చూసాం. మొన్న మొన్ననే కదా పాలు ఇవ్వలేదని యశోదమ్మ మీద అలిగి వెన్న చిలుకుతున్న కుండ పగలగొట్టి ఇంకా ఏమీ అనకుండానే బురిబురి దీర్ఘాలు తీస్తూ ముక్కు ఎగదోసుకుంటూ దామోదర నీల చూపించాడు. ఆ తర్వాత కంసుని సంహరించి ఇవాళ మన ముందు పూర్ణ రూపంతో పార్థసారథిగా వెలిశాడు. ఒకవైపు భయంకరమైన యుద్ధం జరుగుతున్న వ్యాస భగవానుడు రచించిన ఈ పార్థసారథి సుందర రూపాన్ని గురువుగారు దర్శించి మనకు అందిస్తున్నారు. గాలికి అల్లల్లాడుతున్న నమిలిపించం పార్థ అని ప్రేమతో పలకరిస్తున్న కరుణా తరంగితాక్షములు, చేతిలో ఉన్న కరుడాతో అప్పుడప్పుడు పెడుతున్న చొరకలు, అన్నిటికీ మించి ఆయన ముఖంలో దేదీప్యమానంగా వెలుగుతున్న చిరు హాసరేఖ, అది జ్ఞానరేఖ లేక వ్యాజ కరుణారేఖ రెండూ అనుకుందాం, అదే చిరుహాసరేఖ శృంగేరి జగద్గురువుల వదనారవిందంలో మన గురువుగారి వదనంలో కూడా మెరుస్తూ ఉంటాయి. ద్వాపర యుగాంతంలో కృష్ణుడు అర్జునుడికి కాదు కాదు నాకు మీకు మనందరికీ ఇచ్చిన వరం రకరకాల వైరసులతో బాధపడతామని అపార కారుణ్యంతో మనకేసి విసిరాడు రెండు వ్యాక్సిన్లు, ఒకటి భాగవతం రెండోది భగవద్గీత. 5వ అధ్యాయంలో ప్రవేశించే ముందర ఒకసారి అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటో మనం పరామర్శించుకుందామా. తనకి నాకు మీకు మనందరికీ శాశ్వత శ్రేయస్సుకి దిశానిర్దేశం చేయమని భగవాన్ ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. ఆ శాశ్వత శ్రేయస్సుని వెతుక్కుంటూ పదండి మన ప్రయాణం మొదలు పెడదాము. మొదటి వక్త శాంతి ఆకెళ్ళ గారు, కామక్రోధాది ఇంద్రియ వేగాన్ని నియంత్రించే సాధనమే శరీరం అన్న విషయాన్ని శాంతి గారు వివరిస్తారా?
తప్పకుండా అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. యోంతఃసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి. ఈ శరీరం ద్వారా కామక్రోధోద్భవాల వేగాన్ని నిగ్రహించి మనస్సుని అంతర్ముఖం చేసి ఎవడైతే ఉన్నాడో వాడు అంతఃసుఖ అంటే ఆ లోపల ఉన్న అంతఃసుఖాన్ని పొంది అంతర్రామ అంటే అందునే క్రీడిస్తూ ఉంటాడు. ఆరామము అంటే బాగుగా ఆడుకోవడం అని అర్థం. ఇలాంటి వాడు లోపలే సుఖిస్తాడు, లోపలే విశ్రాంతి తీసుకుంటాడు, ప్రతి వస్తువు తనయందే దర్శించి ఆనందిస్తున్నాడు. తనని తానే తెలుసుకుని ఆనందిస్తున్నవాడు వాడే బ్రహ్మ నిర్వాణం. నిర్వాణం అంటే మోక్షం అని అర్థం. అదే బ్రహ్మం, రెండూ వేరు కాదు. బ్రహ్మ భూతోది గచ్చతి అంటే వాడు బ్రహ్మ కైవల్యాన్ని పొందుతున్నాడు. ఇటువంటి వాడిని జీవన్ముక్తుడు అని అంటాడు. ముక్తుడైన వాడే బతుకున్నా మరణించినా వాడు ముక్తుడే అవుతాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైరాయతాత్మానః సర్వభూతహితేరతాః. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతోంది నాయన అర్జున? బ్రహ్మ నిర్వాణం ఎవరు పొందుతారు? క్షీణ కల్మషాహ అంటే కల్మషం లేని వారు మాత్రమే పొందుతున్నారు సుమా. వారు ఎవరంటే ఋషులు. ఋషులు అంటే దర్శన శక్తి కలవారు అని అర్థం. వారు ఈ విధముగా సందేహాదులు లేనివారై సర్వభూతహితరతులై ఉంటారు. మహాత్ములు జీవన్ముక్తులు ఉంటూనే ఉంటారు. వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నారు. వీరు సర్వభూతములయందు ప్రేమ కలవారు. ఇక్కడ రమణ మహర్షి గురించి ప్రస్తావించారు గురువుగారు. రమణ మహర్షి పక్కన కోతి వచ్చి కూర్చుని తినేది అని, దాని యందు ఉన్న ఆత్మ మన యందు ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవడం సామాన్యమైన విషయం కాదు. అది ఋషులు మాత్రమే గ్రహించగలరు. ఈ స్థితే మనకి గతి. ఈ స్థితిలోనికి మనం చేరగలగాలి. అక్కడ దాకా మనం వెళ్ళలేకపోయినా సర్వభూతాల్లో భగవంతుణ్ణి చూడగలిగితే మనలో భగవంతుణ్ణి చూడగలిగే స్థితికి వెళ్ళగలము అని గురువుగారు చెప్పారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. తనలో పరమాత్మను గ్రహించిన వాడికి అంతటా పరమాత్మే కనబడతాడు. అందుకే అభితో బ్రహ్మ నిర్వాణం అనే పదం వాడారు. అంతటా బ్రహ్మ నిర్వాణం. ఈ స్థితిని వర్ణించేటప్పుడు మనకి ఏమి అనిపించింది? ఇది అల్టిమేట్ అని, మనము దీన్ని చేరాలి అని. ఇప్పుడు మనం సాధన చెయ్యాలి దాన్ని చేరాలంటే. అంతకుండా కర్మని ఆచరించు ఇది చెప్పడం చాలా తేలిక అని చెప్పారు గురుగారు. దాన్ని ఆచరించడం ఎలాగో కృష్ణ పరమాత్మ చక్కగా వివరిస్తున్నాడు. అదే ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైన శ్లోకాలు. మనకి మూడు శ్లోకాలు ఉన్నాయి. ఇవి కర్మ సన్యాస యోగానికి సారం, మన జీవితాలకు కావాల్సిన రసం. మూడింటిని మనం జాగ్రత్తగా వినాలి. కర్మయోగం కావాలి అంటే ఆ అనుష్ఠానంలో ధ్యానం ఉండాలి అని చెప్పబోతున్నాడు. ధ్యానము లేనిదే కర్మయోగం సిద్ధించదు, కర్మయోగం సిద్ధించిందే జ్ఞానము లభించదు. ఇవి జ్ఞానయోగం మరియు భక్తి యోగం యొక్క మూల శ్లోకాలు. ఇవి ఇక్కడ చెప్పడానికి కారణము కర్మ వేరు, జ్ఞానం వేరు, భక్తి వేరు కాదు, ఇవన్నీ కలిస్తేనే సిద్ధి లభిస్తుంది అని చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం. ధ్యానము సాధన వలన వస్తుంది. శాస్త్రపరమైన కర్మాచరణ చేయువాడికి జ్ఞానము సిద్ధిస్తుంది. సాధన విచారణాయోగము జ్ఞానం. జ్ఞానం అనే దానికి బహిరంగము కర్మ, అంతరంగము ధ్యానము. కర్మయోగం గట్టిపడడానికి ధ్యానము చాలా అవసరం. ధ్యానము కూడా కర్మే అని చెప్పారు గురుగారు. ఇప్పటి నుంచి చెప్పబోయే మూడు శ్లోకాలు ఈ ధ్యానం గురించి చెప్తున్నారు. స్పర్శాన్ కృత్వాన్ బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అంటే బయటికి అంటుకునే వాటిని బయటే ఉంచు, లోపలికి తీసుకురాకు. ఇక్కడ గురుగారు చెప్పారు, మనం పూజ చేసే ముందు ఇల్లు ఎలా శుభ్రం చేస్తామో అలాగే ధ్యానము చేసే ముందు ఆలోచనలు బయట పెట్టి మనస్సును శుభ్రం చేసుకోవాలి అని. దృష్టిని భూమండలంలో పెట్టాలి మరియు ప్రాణశక్తిని నియంత్రించాలి. యతేంద్రియ మనో బుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయ క్రోధః యః సదా ముక్త ఏవ సః. ఇలా ప్రాణాపానాన్ని సమం చేస్తే నీ ఇంద్రియములు మనస్సు కూడా నియమించబడిన మననశీలుడివై విడుదల పొందుతావు. దేని నుంచి పుట్టాము, దేని వల్ల బతుకుతున్నాము, దేనిలో కలిసిపోతున్నాము అన్న విషయాలు ధ్యానం వల్లే తెలుస్తుంది. అందువలన ధ్యానము చాలా 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 ముఖ్యం. ధ్యానించవలసిన వస్తువు ఏదో ఆఖరి శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు మనకి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎవరు సర్వలోక మహేశ్వరుడో, ఎవరు సర్వభూతాలకి సుహృదుడో, ఎవరు యజ్ఞాలకు తపస్సుకి భోక్తయో ఆయన్నే ధ్యానించవలసిన వస్తువు. మొత్తంగా ఈ మూడు శ్లోకాల్లో అష్టాంగ యోగం గురించి చెప్పబడుతోంది. గీతను అందించిన కృష్ణుడికి, దాన్ని అందించిన వ్యాసునికి, దాని భాష్యాన్ని అందించిన శంకరులకి, మొత్తం జగద్గురు పరంపరకి నమస్కరిద్దాం. గీతలో ఇష్టమైన శ్లోకం ఏమిటి అంటే, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నన్ను ఎవరు చేరుకుంటారో వారు శాంతిని పొందుతారు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.
ధన్యవాదాలు శాంతి గారు, చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ ఒకసారి శాంతి గారు చెప్పిన విషయం, జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, కృష్ణుని ఎరుకే శాంతి. పరమాత్మ ఎంత ఉదారంగా సుహృదం సర్వభూతానాం అని చెప్తున్నాడో చూడండి. ఈ భోక్తారం అన్న శ్లోకాన్ని శాంతి గారు చెప్పారు, కానీ చాలా ముఖ్యమైన శ్లోకం అని గురువుగారు చెప్పారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి కూడా విందాము సన్యాసమ్మ గారి ద్వారా.
యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. పరచ్ఛేద భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం పృచ్చతి. అన్వయః యజ్ఞ తపసాం భోక్తారం సర్వలోక మహేశ్వరం సర్వభూతానాం సుహృదం మాం జ్ఞాత్వా శాంతిం పృచ్చతి. ఇక్కడ అంటే మాం నన్ను, యజ్ఞ తపసాం యజ్ఞానాం తపసాం చ యజ్ఞములకు తపస్సులకు, భోక్తారం పాలకం పాలకుడినని, సర్వలోకానాం మహేశ్వరం సర్వలోకాలకు ప్రభువునని, సర్వభూతానాం సుహృదం సర్వభూతములకు మిత్రం సుహృదం మిత్రుడినని చ జ్ఞాత్వా తెలుసుకుని మోక్షం ప్రాప్నోతి మోక్షమును పొందును.
ధన్యవాదాలండి సన్యాసమ్మ గారు, చాలా చక్కగా వివరించారు. సంస్కృతం కూడా చాలా చక్కగా ఉంది. తర్వాత వక్త శైలజ గారు. శైలజ భగిని, ఈ శాంతికి సోపానాలు ఏంటో చెప్తారా ఒకసారి?
తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు ఈ శ్లోకాన్ని ఇంకొంచెం వివరంగా, చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకాలే నెక్స్ట్ వచ్చే అధ్యాయాలకి మనకి పునాది రాళ్ళని గట్టిగా అర్థం చేసుకోవాలని చెప్పడంతో ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన మనస్సు ఎప్పుడు ఏదో ఒక వస్తువును ధ్యానం చేస్తూనే ఉంటుందని, దానికి అది అలవాటైపోయిందని, కావున దాన్ని ఉన్నతమైన దాన్ని ధ్యానించేట్టు చేయాలని, అప్పుడు అక్కర్లేని దాన్ని దానంతటా అదే వదిలేస్తుందని గురువు గారు మనకి చెప్పారు. మరి దేన్ని పట్టుకోవాలి అని అంటే, కృష్ణ పరమాత్మ నన్ను పట్టుకోమన్నారు. మరి నన్ను ఇక్కడ నేను అని అంటే ఎవరు అని అంటే, నామరూపాలలో ఒదిగి వచ్చిన నామరూప అతీతమైన తత్వము అని తెలుసుకోవాలని గురువు గారు చెప్పారు. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు, అన్ని ఐశ్వర్యాలకు అధికారి మరియు శాసనకర్త కూడా ఆయనే. అలాంటప్పుడు సర్వలోక మహేశ్వర శబ్దానికి అర్థం చెప్తూ మూడు లక్షణాలు ఉండాలని గురువు గారు వివరించారు. ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు, ఐశ్వర్యం మీద శాసకత్వం కలవాడు ఈశ్వరుడు, ఐశ్వర్యమును ఏ జీవులకు పంచుతున్నాడో ఆ జీవుల మీద అధికారం కలవాడు కూడా ఈశ్వరుడని వివరించారు. భోక్తారమన్న శబ్దాన్ని వివరిస్తూ సహజత్వాన్ని మనం అంగీకరించటమే ఈశ్వరార్పణమని మనకి గురువు గారు చెప్పారు. సృష్టిలో ప్రతిదీ ఈశ్వరుడి నుంచి వచ్చి ఉత్పన్నమై ఈశ్వరునిలోకి సమర్పింపబడుతోంది. ఈశ్వరుని తీసుకునే దాన్ని ఎక్కడి నుంచి మలిచాడో, ఎక్కడ శక్తిగా చేయాలో ఆయన చూస్తున్నాడు. మన శరీరం ఎలా నడుస్తోందో అలాగే సృష్టి అంతా నడుస్తోంది. పిండాండంలో ఎలా ఉందో బ్రహ్మాండంలో కూడా ఒకటే మెకానిజం అని గురువు గారు వివరించారు. అంతటా వ్యాపించున్న స్వామి ప్రతి జీవకోటి హృదయంలో నిశ్చితుడై ఉన్నాడు. హృదయంలో ఉండి మంచి చెడు ఏమీ ఆశించకుండా చూసుకునే స్వామి ఒకరికి కాదు, సర్వభూతాల సుహృత్. మంచి మనస్సు కలవాడు, మన మంచి కోరుకునేవాడు, సృష్టిలో మన మంచి ఎల్లప్పుడూ కోరుకునే మిత్రుడు కేవలం పరమాత్మ మాత్రమే. మిగిలినవన్నీ కపటము భూటకము బంధాలని గురువు గారు చెప్పారు. ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ హిపోక్రసీ. అన్ని మానవ సంబంధాలు స్వార్థాలతోనే కూడినవని అది తెలుసుకున్నవాడు పరిపూర్ణ పరమాత్మ మీద పరమాత్మంత పరిపూర్ణుడు ఇంకొకరు ఎవరూ లేరని, కొరత లేని వారని ఇది తెలుసుకున్న వాళ్ళకి ఎంతో శాంతి కలుగుతుందని గురువు గారు వివరించారు. భగవంతుడిని మన మిత్రుడని మనం తెలుసుకోవాలి. భగవంతుడిని నమ్మాను కనుక జరిగేదంతా మంచే అనేది సత్యభక్తి. భగవంతుడు నాకు మిత్రుడు కనుక సృష్టిలో ఏదైనా ఆయన నుంచే వస్తోంది కనుక ఆయన నాకు హితమైనదే ఇస్తాడు అని నమ్మాలి. మనకన్నా ఆయన దృష్టి సమగ్ర దృష్టి. మన జన్మజన్మలన్నీ ఆయనకి తెలుసు, పూర్వము తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఫ్యూచర్ కూడా. మన శ్రేయోభిలాషి అయిన పరమాత్మను పట్టుకోవాలని, జీవునకు శరీరం ఒక సాధనము అదే నేను అనుకోకూడదు. మనము కాలాతీతుడైన కాలకాలుడైన పరమాత్మని పట్టుకోవాలని, ధ్యానం అంటే పట్టుకునే ప్రక్రియ. పరమాత్మను పట్టుకున్న వారు శాంతిని పొందుతారు. ఇది కొత్తగా వచ్చిన శాంతి కాదు, అది ఎప్పుడూ ఉన్నదని తెలుసుకోవాలి. ఈ మూడు లక్షణాలు భగవత్స్వరూపానికి ఉంటాయి. ఈశ్వరుడు, యజ్ఞ తపస్సులకు భోక్తని, సర్వలోక మిత్రుడని ఈ తత్వాన్ని ధ్యానించాలని గురువు గారు మనకి వివరించారు. ఏ స్వామి ఏ రూపాన్ని ధ్యానించినా ఈ తత్వాన్ని మనసునందు దృఢంగా తెలుసుకుని ధ్యానించడం ధ్యానానికి ధ్యాన స్వరూపం అని గురువు గారు వివరించారు. శ్రీ గురుభ్యో నమః.
శైలజ మహోదయ చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. ఇంకా ఆరవ అధ్యాయంలోకి ధ్యాన యోగంలోకి ప్రవేశిద్దామా? మరి మత్సితో మత్పరహ అని భగవానుడు చెప్తున్నాడు, మనస్వాధీనమే ఆత్మ సంయనం. కుషా మహోదయ, ఈ మనస్సుని ఎలా నియంత్రించాలో కాస్త చెప్పండి.
తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు ధ్యానం ఎలా చేయాలో చెప్పారు, కానీ ధ్యానం ఎందుకు చేయాలి? సత్కర్మ చేస్తున్నాము, భక్తిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాము, విచారణ చేసుకుంటున్నాము, మరి ఇవన్నీ సరిపోవట? ఇవన్నీ యోగంగా మారాలి అంటే ధ్యానం ఉండి తీరాలి. సరే బాగుంది, కానీ యోగం అంటే ఏంటి? పరబ్రహ్మ వైపు వెళ్లే సాధన. మనము షాప్కి వెళ్తాం, ఒక 300 రూపీస్ పెట్టి బొమ్మ కొనుక్కొని తెచ్చుకుంటాం. ఆ బొమ్మ పనిచేయాలి అంటే బ్యాటరీస్ ఉండాలి, కానీ మన దగ్గర బ్యాటరీస్ లేవు. అప్పుడు ఆ బొమ్మ మనకి ఉపయోగపడకుండా ఇంట్లో ఉంటుంది. అలానే మనం పుణ్యం ఖర్చు పెట్టి గురువుగారి దగ్గర నుంచి బ్రహ్మ విద్య తెచ్చుకున్నాం, అది సాధనగా మారట్లేదు, ఎందుకంటే యోగం లేదు. ఇప్పుడు ఆ యోగం కోసం ధ్యానం కావాలి. ఓకే, ధ్యానం ఇంపార్టెంట్, కానీ నేను వర్కింగ్ ఉమెన్ని, ఇంట్లో ఏమో చిన్నపిల్లడు, ఇంటి నిండా పనులుంటాయి. ఇప్పుడు నాకు ధ్యానం చేసుకునే టైం ఎక్కడుందండి? అసలు 9 అవర్స్ ఆఫీస్కి, 7 అవర్స్ నిద్రకి, 4 అవర్స్ ఈ పనులన్నిటికి. ఓకే వెయిట్, ఇంకో 4 అవర్స్ గ్యాప్ ఉంది యాక్చువల్గా, కానీ అదంతా ఎక్కడ వేస్ట్ అవుతుందంటే 10 మినిట్స్లో చేసే పనిని 30 మినిట్స్ చేస్తున్నా, 30 మినిట్స్లో చేసే పని 2 అవర్స్ చేస్తున్నా. ఎందుకు ఇలాగా? ఫిట్నెస్ లేదు. అదే ఫిట్నెస్ ఉంటే, డిసిప్లైన్ లైఫ్ ఉంటే నాకు డైలీ 4 అవర్స్ మిగులుతుంది. ఓకే, టైం కూడా ఉందని తెలిసింది. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో చూద్దాం. అంతరిక్షంలో భూమి, సూర్యభగవానుడు ఉన్నారు. భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది, రొటేషన్. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, అదేమో రివల్యూషన్. రొటేషన్ అన్నది అంతర్ముఖత్వం, ధ్యానం అనుకోండి ఆత్మ ప్రదక్షిణ. రివల్యూషన్ అన్నది బహిర్ముఖత్వంతో చేసే బాహ్య కర్మాచరణ అనుకోండి. ఇప్పుడు రొటేషన్ కానీ రివల్యూషన్ కానీ ఏది ఆగిపోయినా భూమి డెడ్ అయిపోతుంది. అలానే ఈ దేహం ఉన్నంత వరకు మనము బాహ్య కర్మాచరణ చేయాలి, లోపల ధ్యానము రెండూ చేసుకోవాలి. ఈ ధ్యానం ఎలా చేయాలి? సతతం, నిరంతరం, ఏకాంతం, ఏకాకి, ఏకాగ్రం, 5-పాయింట్ ఫార్ములా. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు ఉన్నాడు, అలాగే భూమి ఫ్రెండ్స్ నవగ్రహాలు ఉన్నాయి, దూరంగా ఎన్నో స్టార్స్ ఉన్నాయి, మన కళ్ళకు కనపడనివి ఎన్నో భూమికి అంతరిక్షంలో కనపడేవి ఎదురుగానే ఉన్నాయి. కానీ దేని మీద దృష్టి పెట్టకుండా కేవలం సూర్యభగవాన్ వైపే చూస్తూ భూమి ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి ప్రదక్షిణ చేస్తూనే ఉంది, ఇంకా ఎన్నో మిలియన్ ఇయర్స్ చేస్తుంది. ఈ విషయం వేదం వరకు అక్కర్లా, చిన్నపిల్లాడు సైన్స్ ఎల్కేజీ స్టూడెంట్ ఆ సైన్సే చెప్తుంది ఈ విషయం. మనందరి చేత కూడా ప్రదక్షిణ చేయిస్తుంది భూమి సూర్యభగవాన్ చుట్టూ. మనం కూడా భూమి అంత ఏకాగ్రంతో, అంటే ఒకటే లక్ష్యం పరబ్రహ్మనే ఒకే ఒక లక్ష్యం పెట్టుకొని ఇంకేది పక్కన చూడకుండా దీర్ఘకాలం కంటిన్యూస్ గా ధ్యానం చేస్తూ ఉండాలి. భూమి వెళ్లే పాత్ చూసారా సూర్యుని చుట్టూ? భూమి ఒక్కరితే వెళ్తుంది. భూమికి పక్కన ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఆ పాత్లో ఇంకెవరూ వెళ్ళట్లేదు, భూమి ఒక్కరితే వెళ్తుంది. మనం కూడా అంత ఏకాంతంగా ప్రయాణం చేయాలి. పూజకు కూర్చున్నప్పుడు మనతో చాలా మంది కూర్చుంటారు, సంకల్పంలో అందరి పేర్లు చెప్తాం, కానీ ధ్యానంలో మాత్రం మన ఒక్కలమే ఉండాలి. ఇక్కడ గురుగారు మనకి ఒక టెక్నిక్ చెప్పారు, ముఖ్యంగా నాకు పనికొస్తుంది బాగా. ఏంటంటే మనం ధ్యానానికి కళ్ళు మూసుకుంటాం కదా, మూసుకునేటప్పుడు దృష్టి అబ్జర్వ్ చేయండి కిందకి వెళ్ళిపోతుంది, అధోముఖంగా వెళ్ళిపోతే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అలా కాదు, పైకి ఉంటే దృష్టి జాగరణ, అంటే నిద్ర రాకుండా ధ్యానం మీద కొంచెం ఫోకస్ ఉంటుంది. అందుకనే ఆజ్ఞాచక్రం మీద కనుబొమ్మల మధ్యలో ముక్కు పైన అక్కడ ఫోకస్ చేసి ధ్యానం చేయండి అని చెప్పారు. భూమి ఉంది, మట్టి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మట్టిని తీసి చేతితో మీరు పట్టుకోగలరు. భూమి కంటే పైన జలము, వాటర్ ఉంది, చేతిలోకి దొరకదు. అంతకంటే పైన అగ్ని ఉంది, ముట్టుకుంటే చేయి కాలుతుంది. అంతకంటే పైన వాయు, గాలి లేదు, కనపడదు, ఉందని తెలుసు. అంతకంటే పైన ఆకాశం. భూమి ఎంత రొటేషన్, ఎంత రివల్యూషన్, ఏ డైరెక్షన్ లో తిరిగినా మనకి అన్ని చోట్ల ఆకాశం కనిపిస్తుంది. ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఫలానా ఇక్కడుంది, అక్కడుంది చెప్పలేము, మనం డిస్క్రైబ్ చేయలేము, ఉంది అని అనుకుంటూ ఉంటాము, ఉన్నట్టే ఉంటుంది. దానికంటే పైన మనసు ఉంది, అంటే దొరకదు, కనపడదు, ఉందని తెలుసు, ఏమీ అర్థం కాదు, కంట్రోల్ చేయలేము. ఈ మనసుని నిలిపితే తప్ప ధ్యానం చేయలేము అని గురువుగారు చెప్పారు. అంత మనసును మనం కంట్రోల్ చేయలేకపోయినా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ తో దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని గురువుగారు టిప్స్ చెప్పారు. ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్ లో వస్తాయండి. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.
మహోదయే, చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఆహార నియమాల్ని పరమాత్మ మన కోసమే ఇలాంటి కలి కాలంలో, ఈ కల్తీ కాలంలో మనం కష్టపడతామని ఎంత ఆదరంతో చెప్పాడో. సాధనకి సరిపోయే ఆహారమే తినమని, ఇత్తాహార విహారాయ అని సన్యాసమ్మ గారి శ్లోకం ఇప్పుడు మనం విందాం ఒకసారి. మధు గారు,
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. పదచ్ఛేదః యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగః భవతి దుఃఖః. అన్వయః
యుక్తాహార విహారస్య కర్మసు యుక్తచేష్టస్య యుక్తస్వప్నావబోధస్య యోగః దుఃఖః భవతి. అంటే యుక్తాహార విహారస్య, ఎవరైతే నియమితమైనటువంటి ఆహార విహారములు, యుక్తచేష్టస్య ఎవరైతే ధర్మ సంపదే కార్యే అంటే నియమితమైనటువంటి తగినంత ధర్మ సంపాదన చేస్తూ ఉంటారో, కర్మసు కార్యనిర్వహణ యందు యుక్త స్వప్నావ నియమితమైనటువంటి నిద్ర అవబోధస్య జాగరణము ఉంటుందో, తస్య పురుషస్య ఆ పురుషునికి యోగః సమాధిహి యోగాభ్యాసం దుఃఖః భవతి అంటే దుఃఖనాశనకం అవుతుంది, దుఃఖమును శమింపచేస్తుంది అని దాని యొక్క అర్థం.
ధన్యవాదాలండి సన్యాసమ్మ గారు, చాలా చక్కగా చెప్పారు. హిమజ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల మనల్ని ఇవాళ జాయిన్ అవ్వలేకపోయారు, కానీ మనం ఈ ఆహార విషయాల గురించి గురుగారు చెప్పినట్లుగా ఆత్మ సమ్మతం అన్నం, ఈ విషయాల గురించి మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. డాక్టర్ కిషోర్ గూడ గారు కే స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో డైజెస్టివ్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్. ఆయన రీసెర్చ్ గురించి చెప్పడం మొదలు పెడితే మన మురళీ సమయం సరిపోదు, కాబట్టి ఆయన ప్రొఫైల్ చూడండి, ఇప్పుడే లింక్ పోస్ట్ చేశాను. కిషోర్ గారు మీరు ఉన్నారు కదా?
Can you hear me?
Yes, of course. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు శతకోటి వందనాలు. చెప్పండి, మనల్ని డిస్టర్బ్ చేసే శక్తి అన్న అనుకుందా?
Yes. You know, first of all, thanks for providing this venue. One of the things what I realized in science in general is there's a lot of connection between what has been said thousands of years ago, knowingly or unknowingly. Now we are starting to see the scientific proof of all those concepts. General gan ante meeru adiginatga aharankino brain ki connection emt anedi. In fact, mano chaala sarlu you know, day to day life lo kuda anukuntunnam, you know, gut feeling gani, you know, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు కానీ, ఆకలి ఫీల్ అయినప్పుడు కానీ, లేకపోతే యు ఆర్ గోయింగ్ టు అ రెస్టారెంట్ ఆర్ యు ఆర్ ఫీలింగ్ హంగ్రీ, యువర్ బ్రెయిన్ సెన్సెస్ దాట్ అండ్ దెన్ సడన్లీ యు ఆర్ హంగ్రీ, రైట్? సో ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్ కి మీ గట్ అంటే స్టమక్ ఇంటెస్టైన్స్ కి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. అలాగే దెర్ ఇస్ ఆల్సో రివర్స్ లింక్, వాట్ యు ఈట్ also defines you know, how you function and your brain function kuda scientific ga iskunte meeku direct neuronal connections untai brain nunchi intestines kanna. So in general ee brain la ela untundante meeku chaala matiki la neurotransmitters antaru, these are all just the chemicals anamata. ఇప్పుడు మనం సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు అలాగే ఇంటెస్టైన్ బ్రెయిన్ కి ఒక సిగ్నల్ ఉంటుంది సెల్ ఫోన్ తోటి మాట్లాడుకుంటున్నట్టు, అలా అనుకోండి, డైరెక్ట్ కనెక్షన్ అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ మనం ఏదైతే తింటున్నామో అది డైజెస్ట్ అయిన తర్వాత దాని ఒక డ్రై ప్రోడక్ట్స్ వస్తాయి జనరల్ గా. సో ఎవ్రీ రా మెటీరియల్ తీసుకుంటే దాన్ని ప్రాసెస్ చేస్తే మీకు డ్రై ప్రోడక్ట్స్ వచ్చినట్టు. సో ఆ డ్రై ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే దే విల్ now be involved in your gut health anamata, meeku protein gaani carbohydrate gaani latte fat gaani ivanni absorb cheyadaniki intestines lo. So ivanni main ga ee digestion process ni help cheyadaniki intestines lo meeku bacteria lu untayi, chaala rakamaina bacteria lu untayi. Chaala mandi manam bacteria ante oh idantha bad, it's all you know, infections vastayi అలా అనుకుంటాం, కానీ జనరల్ గా హ్యూమన్స్ లో తీసుకుంటే మనం ఒక హైబ్రిడ్ లాగా అనమాట. యాక్చువల్ గా వీఆర్ నాట్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్, బట్ వీఆర్ అ మిక్స్డ్ స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ హ్యూమన్ బేసిక్ గా. సో మోస్ట్ ఆఫ్ ద మీ డైజెషన్ చూసారంటే ఇంటెస్టైన్స్ లో బ్యాక్టీరియా హెల్ప్ అ లాట్ డైజెస్టివ్ ప్రోడక్ట్ డైజెషన్ చేయడానికి, అంటే మినిమల్ గా మీకు ఫ్యాట్ లేకపోతే ప్రోటీన్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్ కానీ అటువంటి ఎనర్జీ సోర్సెస్ అన్ని ఇవ్వడానికి. సో ఈ ఏమాత్రం కొంచెం బ్యాక్టీరియా అందులో తేడా వచ్చిన ఈ ఎలాగంటే ఒకటే టైప్ బ్యాక్టీరియా ఉండవు, కొన్ని వందల వెరైటీలు ఉంటాయి. సో అందులో ఏ ఒక వెరైటీలో కొంచెం తేడా వచ్చినా లేకపోతే ఆ ప్రపోర్షన్ పాపులేషన్ లో కొంచెం తేడా వచ్చినా మీకు ఏమవుతుందంటే ఆ డైజెషన్ మీకు సరిగా జరగదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆబ్వియస్లీ మీకు ఇంటర్నల్ గా ఇంటెస్టైన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అవడం వల్ల డైరెక్ట్ గా మీకు కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది అనమాట. ఇప్పుడు చాలా మందికి ఏం చేస్తారంటే కొన్ని ఇంట్రెస్టింగ్ స్టడీస్ తీసుకున్నారంటే మీరేమో యూ కెన్ టేక్ ఆల్ ద బ్యాక్టీరియా ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ అండ్ రీప్లేస్ విత్ అన్ అనదర్ పర్సన్స్ బ్యాక్టీరియా, అంటే స్టూల్ రీప్లేస్మెంట్ అని చెప్తాం అనమాట. సో చేస్తే మీకు చాలా మందికి డిజీజ్ సింప్టమ్స్, కాగ్నిటివ్ డిజీజ్ సింప్టమ్స్ కూడా మీకు తగ్గుతాయి. సో దెర్ ఈస్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ వాట్ యూ ఈట్ అండ్ ద ఫుడ్ గెటింగ్ డైజెస్టెడ్ అండ్ ద టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యూ హ్యావ్ ఇన్ యువర్ ఇంటెస్టైన్స్ and the byproducts of those food, what you eat, the type of food, all can actually control these chemical messengers antam now ante mee cell phone signal laga ankonde. So a cell phone signal batti meeku a brain cognitive function gaane lapte active ga undadam, depressed avadam, itwanti feelings anni kuda influence chestund anamata. So it's both directions, brain to the gut as well as gut to the brain anamata. It's a two way street laga ala ankonde meer. And chaala mattiki chusarante ippudu meeku diseases kuda kontha mandiki in addition to neuronal diseases like bipolar, like depression, itwanti psychological disorders gaani lapothe meeku diabetes nunchi cancer nunchi ivanni itwanti chronic diseases teeskunna kuda మీకు ఎలాగంటే ద టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్. అందుకనే చాలా మట్టికి ఈ డయటరీ ఇన్ఫ్లుయెన్సెస్ మీద దర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఇస్ ఇప్పుడు అక్కడి నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ ఏషియా నుంచి, ఇండియా నుంచి, లేకపోతే చైనా నుంచి, నేటివ్ కంట్రీస్ నుంచి ఇక్కడ యూఎస్కి ఇమిగ్రేట్ వచ్చిన వాళ్ళ పాపులేషన్లో తీసుకుంటే జనరల్గా మీకు ఈ స్ట్రెస్ డిజార్డర్స్, డయాబెటిక్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్ రేట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద నేటివ్ పాపులేషన్ ఫ్రమ్ ద కంట్రీ విత్ విచ్ దే ఇమిగ్రేటెడ్. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ అందులో ఏంటంటే ఇన్ అడిషన్ టు ది ఏజ్ ఇట్ ఈస్ ఆల్సో ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యూ ఈట్. ప్రాసెస్ ఫుడ్, వెస్టర్న్ స్టైల్ డయట్ ఇవన్నీ మీరు తీసుకున్నారంటే దే ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఇంటెస్టైనల్ contents, your bacteria, and the type of byproducts, you know, that gets processed. Danvalla avutunnatte meeku you have long-term effects, either health-wise as well as psychological disorders as well. So, I mean, it's a huge topic, but at least at the base level, I can say that the type of food that you eat, how it is processed, and also depending on an individual genetic makeup, and the type of bacteria that you have in your intestines, they all determine what type of byproducts that you will get, and that will have a humongous influence on your brain, both in a psychological angle, as well as in your overall health in terms of influencing or contributing to chronic diseases. So they all in total combine to form this gut-brain axis, or neuronal axis. Chala baundandi Kishore garu,
chala complex topic ni takkaga adhyayalaga మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చెప్పారు. మళ్ళీ మళ్ళీ మీరు ఫోకస్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చి మాకు మరిన్ని విషయాలు చెప్పాలని చిన్న అభ్యర్థన. ఐ నో ఇది చాలా హ్యూజ్ టాపిక్ మీరు అన్నట్టు, మా అందరికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్న కూడా టాపిక్. సో ఒక చిన్న క్వశ్చన్ అడిగి మిమ్మల్ని నేను, ఐ నో దట్ యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బిజీ, థ్యాంక్స్ అగైన్. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది, యాజ్ ఇమిగ్రెంట్స్ మేము ఎప్పుడు ఇది చాలా పెద్ద యూనో ఛాలెంజ్ మాకు, ఎందుకంటే మనం ఎక్కువ ఐదు నేనైతే ఎక్కువ అమెరికన్ అంత ఎక్కువ తిన్ను, ఇప్పుడు నా బయటకెళ్ళి ఎక్కువ ఇండియనే తింటాము. సో ఇది మీరు ఏం చెప్తున్నారంటే ఈ ఈ ఫుడ్ ప్రొఫైల్ ఇలా మారిపోతుంది, మనం మారిపోయింది కదా, రెండు కలిపి తింటున్నాం, ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూస్, ఇక్కడ ఎస్పెషలీ డైరీ. సో ప్లీజ్ గివ్ అస్ సమ్ ఇన్సైట్ మీ బేస్డ్ ఆన్ యువర్ రీసెర్చ్ జస్ట్ వెరీ బ్రీఫ్లీ. మేము మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని కాబట్టి జస్ట్ వన్ ఆర్ టూ ఓవరాల్ ఇన్సైట్ హౌ టు డీల్ విత్ ఫుడ్ అని.
లాస్ట్ కొంచెం కట్ అయింది, మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తాను.
నేను ఏం అంటున్నానంటే మీరు మీ రీసెర్చ్ అంతా చాలా బాగుంది, సో ఎనీ ప్రాక్టికల్ ఇన్సైట్ యూ కెన్ గివ్ అస్.
సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ హావ్ డన్ ఇన్ ద స్టడీస్ వాట్ ఇట్ టెల్స్ యూ ఇస్ if you have high fat diet gani, processed food gani, low in fiber content gani, anything that is processed, you know, including you know, beverages, right? So if you reduce that, I think it will maintain your gut health really well. And so especially with the Indian foods ante meek ela untund ante, one of the advantages, because you eat a lot of spices, right, it's already very healthy. And a lot of times meek teeskunnarante ikkada bite chusaru ankon manam turmeric anedi regular ga vaartam Indian food lo without even knowing. Every food has like turmeric, right? But I can tell you there is like a gazillion research out there on turmeric maintaining gut health. Actual ga andulonchi oka active compound ni teeskoni curcumin antam anamata. So without even knowing, all our the sort of Indian oriental sort of Mediterranean food, you know, that has you know, all these spices in it, gives a balanced diet profile that is really good for your not only for your health but also the bacteria that's growing inside you that helps in a lot of this digestive process and matter. So and there is direct research to support that. So I would say that, you know, yeah, you can just binge on some processed foods once in a while, you know, of course. But at least you know, maintaining a steady diet, and also sometimes you know, it's good to be on a fasting diet as well. Yeah, I mean, in regular ga I only eat morning and night, that's it. I don't eat in the afternoon for 3 to 4 years. Yeah, I've been so and fasting also helps not only in the way that your bacteria and your intestines are using the energy source where it is coming from. So so that's why I would say a balanced diet, unprocessed or non-beverage kind of foods, mostly probiotic type of diets. The bottom line is you take care of your bacteria, the bacteria will take care of you in your gut.
బాగుందండి. ఇక ఇక ముందు నుంచి మన ఆరోగ్యం అని అనుకోకుండా మన పట్టులో ఉన్న బుజ్జి బ్యాక్టీరియా జాగ్రత్తగా అని పెట్టుకుంటాము. చాలా చాలా ధన్యవాదాలు అండి కిషోర్ గారు. ఐ నో హౌ బిజీ యు ఆర్, చాలా థ్యాంక్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఎన్లైటనింగ్ జస్ట్ టాకింగ్ టు యూ. I mean, you are welcome to stay. Please stay whatever time you can. Otherwise, I think, you know, chala nechukunnam mee daggara, and we sincerely hope you come back and give us more information. So once again, thank you very much. Chala dhanyavaadalu.
Absolutely. Thank you.
థ్యాంక్స్ అండి కిషోర్ గారు. యా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫైవ్ సైడ్ చాట్ లోకి ప్రవేశిద్దామండి. సో ఈ ఫైవ్ సైడ్ చాట్ లో మనతో పాటు కొంచెం మ్యూట్ చేస్తారా ఎవరో కానీ, మనతో పాటు మనకి ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ఒక అనామిక అతిథిని పిలిచాము, మన ప్రియ బంధువే ఆవిడ. సో మహోదయ మీరు ఉన్నారు కదా, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో ఇప్పుడు మొదలు పెడదాం మనము. మన బృందంతో పాటు ఈ అనామిక అతిథి గారు కూడా మాట్లాడతారు. మేము చెప్పినట్టు ఈవిడ పేరు ఇంకా ముందర ఇక్కడ వస్తారు, అందరి పేర్లు మీరు చివరిలో గ్రూప్ లో పెట్టండి. ఎవరు అందరి పేర్లు సరిగ్గా పెడతారో వాళ్ళకి రికగ్నిషన్ చేస్తాము. సో ఐదవ అధ్యాయంలో గురువు గారు ఒక ఇందాక శైలజ గారు చెప్పినట్టు ఒక ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ చేశారు, ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ హిపోక్రిటికల్ అని. అని దాని గురించి మాట్లాడాలని ప్రణాళిక. సో శైలజ భగిని మీరు చెప్తారా నిజ జీవితంలో ఈ భూతకు రిలేషన్స్ ని ఎలాగా అమలు పరచాలి అని చెప్పి.
చాలా క్లిష్టమైన ప్రశ్నే గురువు గారు చెప్పేశారు. కానీ మామూలుగా మామూలుగా ఎలా అనిపిస్తుంది అంటే నాకు నేను అర్థం చేసుకున్న విధంగా రమ గారు, మామూలుగా మన చాలా ప్రియమైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మన కళ్ళెదుట పోయినప్పుడు కూడా ఏమవుతుందంటే మనం అది అయిపోతూ ఉంటుంది, మన డే టు డే యాక్టివిటీస్ జరిగిపోతూనే ఉంటాయి, బాధపడతాము, అయ్యో అనుకుంటాము, వాళ్ళ గురించి ఆలోచిస్తాం, కానీ మన జీవితం మటుకు ఎప్పుడు ఆపం అనమాట. మన ఆఫీస్కి వెళ్ళిపోవటం ఆఫీసే, మనకి సాయంత్రం అయ్యేటప్పటికి ఆకలిస్తుంది, అన్నాలు తింటాము, ఇలా జరిగిపోతూ ఉంటుంది కదా. అదే అనిపిస్తుంది అనమాట, మనమేమి వాళ్ళతో వెళ్ళట్లేదు కాబట్టి మనకెంత రిలేషన్షిప్ ఉన్నది అన్నట్టుగా అది ఒక రకమైన బోటకంగా అనిపిస్తుంది కదా అని. అంత మాత్రం చేత ఇమీడియట్ గా నాకు అంతా అర్థమైపోయింది కాబట్టి ఇంక వాళ్ళ నుంచి పిల్లల్ని చేర్చారని ఇంట్లో అందరినీ తిట్టిపోసేసి ఇదంతా బోటకం అనకూడదు. అదే మన డైపర్లు మార్చాల్సిందే కదా.
అదే అది డెఫినెట్గా బోటకం కాదు. సో పుష్యా భగిరి మీరేమంటారు?
రమా గారు నాకు ఎలా అనిపించిందంటే ఇప్పుడు ఆఫీస్ లో నాకు ప్రమోషన్ రాకుండా పక్క వాళ్ళకి వచ్చింది అనుకోండి, పైకి వెళ్ళిపోయి ఆ కంగ్రాట్స్ అండి, యూ డిజర్వ్ ఇట్ అని అంటారు. లోపలేమో తిట్టుకుంటూ ఉంటారు, ఏ నాకెందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎక్కువ ఏం చేశారు, నేనేం తక్కువ చేశాను, ఇలా ఉంటుంది. ఇంట్లో కూడాను అందరి మీద కోపం, అంటే వాళ్ళు నాకు నచ్చినట్టుగా చేయకపోతే వాళ్ళ మీద కోపం, పోనీ వాళ్ళకి నచ్చినట్టుగా నన్ను మారమంటే అది కూడా కోపమే. నాకు బేసిక్ గా మనసులో ఉన్నదాన్ని తప్పుని ఒప్పుకునే సంస్కారం లేదు, పోనీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా అసత్యమైన బయటకి చెప్పే ధైర్యము లేదు, నిజాయితీ లేదు. లేనప్పుడు ఆ దాని మీద బిల్డ్ చేసే ఏ రిలేషన్షిప్ అయినా హిపోక్రిటికల్ గానే ఉంటుంది. ఇదండి,
ఇదేమో ఇప్పుడు ఇద్దాక కిషోర్ గారు చెప్పినట్టు మన లోపల బ్యాక్టీరియా మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్గా మేము మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపన్నా మాట్లాడాల్సి అనిపిస్తుంది, కానీ మనకి సమయాభావం చేత ఇప్పుడు మన అనామిక అతిథి గారిని పలకరిద్దాము. మీరు దయచేసి మీ పేరు చెప్పకండి. సో భగిని 27వ శ్లోకం వివరంలో గురువు గారు బయట వాసిని బయటే వదిలేసామన్నారు. ఇది వింటానికి ఇందాకలాగానే, ఇందాక స్టేట్మెంట్ లాగా వింటానికి చాలా బాగుంది. ఇది నిజ జీవితం ఎలా సాధ్యమండి? పూజ గదిలోకి మొదలు పెట్టగానే ఎక్కడ లేని అనవసర ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు చాలా అనుభవజ్ఞులు ఇందులో, కొంచెం మాకు వివరంగా చెప్తారా బయట వాటిని ఎలా బయటే ఉండాలి?
అద్భుతం,
అద్భుతం.
రామనామాన్ని కనుక పట్టుకుంటే ముందుకి కింద నుంచి పెట్టి చూసుకుందాం. పైకి వెళ్ళాలి కదా మన ఆలోచన, కింద నుంచి పైకి వెళ్ళాలి. కింద ఏంటి? మనకి ఇంద్రియాలు. ఇంద్రియాల పైన ఉన్నదేంటి? మనస్సు. మనస్సుకు పైన ఉన్నది బుద్ధి. ఆ బుద్ధికి పైన ఉన్నది ఆత్మ. గురుగారు చెప్పినట్టు ఇందాక శాంతి ఆకల గారు అందరూ చాలా మంది మాట్లాడారు. ఏంటి అంటే నీ దృష్టిని భ్రూమధ్యంలో ఉంచుకుని ప్రాణాయామాన్ని కనుక చేస్తే మనస్సుని పట్టుకోగలం, మనస్సు నిలబడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగైతే సచినావతం చేస్తున్నప్పుడు ఇల్లంతా శుభ్రం చేసి బయట నుంచి వచ్చిన దుమ్ముని ఎలా అయితే బయట పడేస్తున్నామో తిరిగి మళ్ళీ, అలాగే నీ లోపటికి రాకుండా ముందు ఇంద్రియాలను కనుక కంట్రోల్ చేసుకుంటే చూస్తాము, వింటాము, తింటాము, అనుభవిస్తాము. ఈ ఫైవ్ సెన్సెస్ ని మనమేమో బయటికి పోనీయకుండా, బయటికి పోనీయకుండా అంటే అవి ఎలాగో బయటే ఉంటాయి, ఆ బయట వాటిని ఆ బయట అలా ఉంచేసి ఈ లోపటున్న మనస్సును కనుక కంట్రోల్ చేస్తే ఈ ఇంద్రియాలకి మనసుకి ఉన్న దారాలు తెగిపోతాయన్నమాట. తెగిపోయిన తర్వాత ఈ మనస్సు, ఈ మనస్సు చేసేదేంటి? సంకల్ప వికల్పాలు. ఈ సంకల్ప వికల్పాలు తగ్గి అది నిశ్చయాత్మకమైన బుద్ధి కింద మారిపోతుంది. అంటే ఇన్ని లేవు, ఇంద్రియాలని, మనస్సని, బుద్ధని, ఆత్మని, ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటే. ఆ ఒక్కదాన్నే మనం చేస్తున్న పనులు బట్టి దానికేమో మనస్సు అని పేరు పెట్టాము, నిశ్చయం చేస్తున్నప్పుడేమో దాన్ని బుద్ధి అని చెప్తున్నాం. ఇప్పుడు మనం పురాణం జరుగుతోంది ఓ పక్కని, ఓ పక్కని సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు మనస్సు బుద్ధి దగ్గరికి పోరు పెడుతుంది. మనం ఏమో సినిమాకి వెళ్దాం అని మన బుద్ధి ఏమనుకుంటుంది, పురాణం వెళ్దాం అనుకుంటుంది. కానీ మనస్సు దాన్ని మార్చేసేసి తను నిర్ణయం తీసుకోలేదు, బుద్ధి నిర్ణయం తీసుకోవాల్సిందే. సరే నీ చావు చావు చెప్పి మనసుతో పాటు సినిమాకి వెళ్ళడమే చేయిస్తోంది మనసు మూలంగానే. ఇలా ఆ మనస్సును మనం కంట్రోల్ చేస్తే బుద్ధిలోకి పెట్టి, నిశ్చయాత్మ బుద్ధిలో పెట్టి ఆ బుద్ధి ప్రేమపూరితమైన ఆత్మ వైపు ప్రయాణం సాగిస్తుంది. శ్రీమాత్రే నమః.
ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. సో మన నేను అనుకుంటున్నాను అందరికీ తెలిసిపోయి ఉంటుంది మీరు ఎవరు, ఎందుకంటే యూనో మీరు చక్కగా మాట్లాడారు. సో చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. ఇప్పుడు ముందుకు వెళ్దాము. రాధిక గారు, ఇంద్రియ నిగ్రహం చెన్నై ఎలా అలవాటు చేసుకోవాలో వివరిస్తారు. రాధిక గారు.
యా నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మ సంయమ యోగంలో 21 శ్లోకంలో జగద్గురు అయిన శ్రీకృష్ణుడు సుఖం ఆత్యంతికం అనే పదాన్ని వివరించారు. దాన్ని గురువు గారు ఇలా వివరించారు, అంతులేని అఖండమైన అనంతమైన సుఖమే అత్యంతిక సుఖము. ఇది మన అంతరంగంలోని సముద్రం వలె ఉన్నది. ఈ ఆత్మానందము లభించాక ఇతర సుఖాలు ఆనందాలు అన్ని లవీభూతములైపోతాయి, అంటే అల్పములైపోతాయి. ఈ బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, బుద్ధికి మాత్రమే లభించున్నది. ఇంద్రియాలని వెలిగించేది బుద్ధి. ఈ వెలుగుకి మూలం వైపు బుద్ధిని అంతర్ముఖం చేస్తే అది ఆత్మ అని తెలుస్తుంది. ఆత్మ యొక్క ప్రకాశమే బుద్ధి మీద పడుతుంది. బుద్ధి ఆత్మ వెలుగు దీపం వలె ఉంటాయి. ఆత్మ యొక్క దీపం వెలుగు బుద్ధి మీద ప్రసరిస్తుంది. ఆ దీపమే పరమాత్మ. ఆ నిశ్చలమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు లభించిన అఖండానందాన్ని అనుభవిస్తూ ఆ జీవి ఎప్పుడూ జారి వెనక్కి రాడు అని గురువు గారు చక్కగా వివరించారు. 22 శ్లోకంలో ఇలా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరి ఏ ఇతర లాభమును కూడా దానికంటే అధికముగా తలంపడు. ఈ బ్రహ్మానంద స్థితిలోనున్న యోగిని ఎట్టి దుఃఖము చలింపజేయదు. ఇక ముందుకు వెళ్తే 23 శ్లోకంలో దుఃఖ సంయోగంతో వియోగమే యోగం అని చెప్పారు. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తి కలిగిన స్థితి. యోగం అంటే కలయిక, వియోగం అంటే విడిపోవుట. జగత్తుతో వియోగం కలిగి జగన్నాథుడితో సంయోగం కలగాలి. నిజానికి ప్రాపంచిక అనుభవాలన్నీ దుఃఖంతో కూడినవే, కానీ అవి మనకి సుఖంలాగా అనిపిస్తాయి. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యం అనే ఆనంద పదార్థం ప్రతిబింబము జగత్పై ఆరోపించుకుని అది ఆనందము అని మనం భ్రమపడుతుంటాం. నిజమైన ఆనందం బయట లేదు, మనలోనే ఉన్నది. కనుక ఇంద్రియములు ఇంద్రియార్థములు వీటన్నిటికంటే అతీతముగా ఉండే చింతనతో మనము దానిని గ్రహించాలి. ఇలాంటి యోగ స్థితి కలగడానికి సాధకుడికి రెండు లక్షణాలు ఉండాలి. నిశ్చయము అంటే అచంచలమైనట్టి దృష్టితో ఉండుట, అనిర్విణ్ణ చేతస అంటే విసుగు చిరాకు లేని మనస్సు. 24 శ్లోకంలో రమణీయత బుద్ధితో సంకల్పముల వలన కలిగిన కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. అది ఎలా సాధ్యమంటే ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించాలి. అంటే మనోనిగ్రహమే యోగానికి మందు. మరి అయితే ఇది వెంటనే జరుగుతుందా అంటే క్రమక్రమంగా మెల్లమెల్లగా సాధన చేయుచు, మనసులో ఇంద్రియాలని కట్టిపెట్టి పరమాత్మ కథలని వినడం, పరమాత్మని ధ్యానించడం, దానిలో ఉన్న స్వచ్ఛతని సుఖాన్ని దిగులు లేనితనాన్ని అనుభవిస్తే దానితో అవి తాదాత్మ్యం చెందుతాయని గురువు గారు వివరించారు. మరి అలవాటు ఆ పరిగెత్తే మనస్సుని పట్టి తీసుకువచ్చేది బుద్ధి, ధైర్యముతో సాహసముతో నిజాయితీతో. అలాంటి స్థిరమైన మనసు పరమాత్మ తప్ప ఇతర విషయములను చింతన చేయదు. 26 శ్లోకంలో సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ఏ విషయాల దశకు పరిగెడుతుందో ఆయా విషయాల నుండి మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలపాలి. దాని అసలు చోటు దానికి అలవాటు చేయాలి. మరి అప్పుడు ఆ పొందిన స్థితి రజోగుణ దోషం అంటే చంచలత్వము కూడా లేని ప్రశాంతమైన స్థితి. ధ్యానము ద్వారా మనస్సు యొక్క రజో మాలిన్యాన్ని పోగొట్టుకోవచ్చు. శాంతము అంటే సాత్వికమైన భూమికలో మనసుని ఉంచుట అని చెప్పారు గురువు గారు. అంటే ధర్మము యందు ఆసక్తి కలుగుట, సత్కర్మల యందు ఆసక్తి కలుగుట, పాప విమోచనము కలగాలని బుద్ధి పుట్టుట. ప్రశాంతము అంటే శాంతముని కూడా దాటిన స్థితి, అది విశుద్ధ తత్వం. అప్పుడు వాడు ఏ మాలిన్యము లేని బ్రహ్మమును పొందుతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
మనోనిగ్రహమే మందు, చాలా చక్కగా చెప్పారండి రాధిక గారు. ఇప్పుడు సతీష్ గారు, మహోదయ సర్వం నన్ను నాలో సర్వాన్ని చూడాలనుకునే వాడిని నేను అచ్యుతమై పట్టుకుంటాను అంటున్నాడు పరమాత్మ. అలా అనుకోవడం ఎలాగో చెప్తారా? కొంచెం దయచేసి అందరు మ్యూట్ చేసుకోరా, బాగా వస్తుంది నాయిస్.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. సభాయే నమః. శ్రీ గురుగారి పాదపద్మాలకు నమస్కారం అర్పిస్తూ 28వ శ్లోకం నుంచి మరి గురువుగారు ప్రవచనంలో చెప్పినటువంటి ఇందాక రాధిక గారు చెప్పినటువంటి విషయాల్లో నుంచే కొంచెం కొనసాగింపుగా ఈ ప్రత్యేకంగా 28వ శ్లోకం నుంచి 28వ శ్లోకంలో గురువుగారు ఏ మాలిన్యం లేని బ్రహ్మాన్ని పొందినటువంటి యోగి గురించి లేదా బ్రహ్మను పొందాల్సినటువంటి యోగి గురించి తెలియజేస్తూ రెండు స్థితులను ప్రత్యేకించి విశేషంగా చెప్పారు. స్పర్శాంకృత్వ బహిర్బాహ్య అనే శ్లోక ప్రమాణంతో బాహ్య స్పర్శులని బయట వదిలితే బ్రహ్మస్పర్శని పట్టుకుంటామని, దానిని బ్రహ్మ సంస్పర్శగా తెలియజేస్తూ బాహ్య స్పర్శ నుంచి బ్రహ్మస్పర్శ వైపు వెళ్లడమే ధ్యానమని, అలా వెళ్ళడానికి ఉపకరించేది మన సాధన అని, మరి ఆ సహజ స్పర్శలో దొరికేదే అత్యంత మరియు నిజమైన సుఖమని, ఇంద్రియాల వల్ల కాకుండా ఈ ధ్యాన మార్గంలో దొరికేటువంటి సుఖం నిజమైన సుఖమని తెలియజేస్తూ 29వ శ్లోకంలో మరి ఈ సుఖాన్ని పొందినటువంటి యోగి అంతటా ఒకేదాన్ని చూస్తాడు. అంతటా ఒకేదాన్ని చూడడం అంటే ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి, భగవంతుల్లో ప్రతి జీవిని చూడడం, చూస్తూ ఉంటాడు. మరి అలా చూడగలిగే దృష్టి, అలా చూడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది? నేను అనే భావన యొక్క అసలు తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికే. మరి అలాంటి వాడిని యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అనేటువంటి శ్లోక పాదంతో మనకు తెలియజేస్తూ అన్నింటిలో భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడు. మరి ఇక్కడే గురుగారు విశేషించి మనందరినీ కూడా మళ్ళీ అమ్మవారి పాదాల చింతకి తీసుకువెళ్లారు. లలితా సహస్రనామంలోనికి ప్రతి జీవిలో అహమనే చైతన్యమే భగవానుడు. మరి అందుకే అహమిత్యేవ భవానీ అంటూ అహం రూపంలో ప్రతి దానిలో ఏ శక్తి, ఏ చైతన్యం అయితే దీప్తిస్తున్నదో అదే ఆ జగదంబికా స్వరూపం. ఆ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని దర్శించడమే సాధనలన్నిటి ఫలము అని తెలియజేస్తూ యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి అనేటువంటి శ్లోకంలో అంతటా భగవంతుని చూస్తూ భగవంతుడిలో అన్ని చూసేవారిని ఆ భగవంతుడే మరి అచ్యుత పట్టుకుని అంటే ఆ పట్టు విడదీయలేనటువంటి పట్టు, ఆ పట్టు పట్టి అలాంటి వారికి తాను అదృశ్యుడు కానని, మరి అలాంటి వారికి తాను అదృశ్యుడు కానని, అలాంటి వారు భగవంతుడికి అదృశ్యుడు కారని ఆ భగవాన్ యొక్క మాటలు మనకి ప్రసాదంగా అందించారు మన గురుదేవులు. మరి ఈ సందర్భంలో ఈ శ్లోకాన్ని ప్రవచిస్తున్నటువంటి సందర్భంలో గురువు గారు చెప్పినటువంటి ఒక మంచి వాక్యం మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ, మరి దీపం పట్టుకున్న వాడికి చీకటి కనిపించదు, భగవంతుని పట్టుకున్న వాడికి పాపం కనబడదు. సర్వభూత స్థితాం వ్యోమాం అని తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో, తర్వాత 32వ శ్లోకంలో కూడా భగవంతుడితో ఈ బ్రహ్మను చూడగలిగినటువంటి యోగి ఆయనలోనే తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచంలో తిరుగుతున్నట్టు కనిపిస్తున్న ఆ యోగి మనస్సు భగవంతుడిలోనే తిరుగుతూ ఉంటుంది. మరి అన్ని శాస్త్రాల లక్ష్యమైనటువంటి ఏకత్వ ప్రతిపాదనని, ద్వైత అద్వైతాలు రెండు విడివే కాదు ఒకటి అనేటువంటి విషయాలని, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము మరి ఏక చైతన్య ప్రతిపాదనని, అనేకములయందు ఏకమైనది భగవంతుడు ఆ ఈశ్వరుని యొక్క చైతన్యమే అని ఈ శ్లోకాల ద్వారా కూడా తెలియజేస్తూ ఇక్కడితో ఈ 6వ అధ్యాయంలోని భగవానుని యొక్క మాటలు పూర్తి చేసే క్రమంలో అర్జునుడు అడిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నల ద్వారా, మరి ఈ ఇప్పటి వరకు మనం విన్నటువంటి శ్రోతల ద్వారా మనం విన్నటువంటి మనోనిగ్రహం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మనోనిగ్రహం ఇవన్నీ కూడా ఎలా సాధించబడతాయి, మనస్సు అత్యంత చంచలమైనటువంటిది కదా అనేటువంటి ఈ ప్రశ్నలకి సమాధానంగా కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి తదుపరి శ్లోకాలని మన గురువు గారు మనందరికీ కూడా అందిస్తూ, ముఖ్యంగా ధ్యాన యోగికి కావలసినటువంటి మూడు ముఖ్య లక్షణాలని, ఏకాగ్రత, జీవిత పరిమితిని తెలుసుకోవడం, సమదృష్టి అనేటువంటి విషయాలని కూడా మనకి ప్రవచిస్తూ ఇక విశేషించి చెప్పుకోవడంలో ఈ 33, 34, 35 శ్లోకాల విషయంగా ఈ విషయాలని ప్రవచన చేస్తూ మనకి సహస్ర శీరుష వృష సహస్రాక్ష సహస్రపాత్ అంటే సృష్టిలో భగవంతుని చూడడం ఎలాగా, భగవంతుడిని దర్శించడం ఎలాగా, ప్రతి జీవిలో దర్శన ఇక్కడ ప్రతి జీవిలో భగవంతుని దర్శనం చేసే నిమిత్తమై రమణ మహర్షిల వారిని గురువు గారు చెప్పడం జరిగింది. వారి కంఠంలో వ్రణం కలగడం, ఆ వ్రణం కగి నీరు పాలు లాంటి ద్రవ పదార్థాలు కూడా స్వీకరించలేనటువంటి స్థితిలో వారి యొక్క శిష్యులు మరి ప్రార్థించమని చెప్పడం ఆ ఉదాహరణ మనకి చెప్పి అటు పిమ్మట వారి యొక్క సమాధానం సృష్టిలో ఇన్ని గొంతుకలు పాలు నీళ్ల లాంటి ద్రవ పదార్థాలు స్వీకరిస్తున్నప్పుడు ఈ యొక్క గొంతు స్వీకరించకపోవడం పోవడంతో కష్టమేమీ లేదని చెప్పగా అంటే ఆ యొక్క ఉదాహరణ సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద అనేటువంటి పురుష సూక్తంలోని ఆ పాదాన్ని స్మరణ చేస్తూ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి కనిపించే ముఖాలు గ్రహించే చేతులు నడిచే పాదాలు నేత్రాలన్నీ కూడా భగవంతుడివే మరి వినిపించే కంఠాలన్నింటి నుంచి కూడా ఆయనే పలుకుతున్నాడని తెలిపి విరాట్ రూప జ్ఞానాన్ని మనకి ఇచ్చి విశ్వరూప సందర్శనం చేయించారు మన గురుదేవులు. సో ఇంకను ఆ భగవానుడు ఈ యొక్క మనస్సుని నియంత్రించేటువంటి మార్గాన్ని అభ్యాసము మరియు వైరాగ్యము అంతేకాకుండా పైన చెప్పినటువంటి మూడు విషయాలని ఏకాగ్రత జీవిత పరిమితిని సమదృష్టిని కలిగి అభ్యాస వైరాగ్యములతో సాధన చేసి భగవంతుని లేదా ఇందాక చెప్పినటువంటి పరిశుద్ధమైనటువంటి ఏమాత్రము మాలిన్యము లేనటువంటి పరబ్రహ్మని తెలుసుకోవచ్చని తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీకృష్ణ శరణం.
ధన్యవాదాలండి సతీష్ మహోదయ. విశ్వతంతు తనీయసి శ్రీమాత్రే నమః. చాలా చక్కగా చెప్పారు సతీష్ గారు. ఇందాక రాధిక గారు కూడా మొదటిసారి మన మురళిలో పాల్గొన్నారు. అలా అసలు అనిపించలేదు. గురువు గారు ఆశీర్వచనం అందరికి సదా ఉండాలని, మీరు ఇంకా చక్కగా ముందర ముందర కూడా పార్టిసిపేట్ చేయాలని ఆకాంక్షిస్తూ మనం నెక్స్ట్ సత్యశ్రీ వేపా గారి ప్రెజెంటేషన్ విందాము. సత్యశ్రీ గారు, గురువు గారు వేదాంతం కామన్ సెన్స్ అంటారు, అదేలాగో చెప్తారా కొంచెం?
తప్పకుండానండి. శ్రీకృష్ణ శరణమ్మ. ఇక్కడ 36వ శ్లోకం నుంచి 47వ శ్లోకంలో చాలా విషయాలు గురువు గారు చెప్పారు. అవన్నీ శ్రీకృష్ణుని మాటలు, అలానే అర్జునుని ప్రశ్నలు. శ్రీకృష్ణ పరమాత్మ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు. మనస్సుని నిగ్రహించలేని వానికి యోగం లభించదు. ఎవరైతే అభ్యాస వైరాగ్యములను అలవర్చుకుని ప్రయత్నశీలురై మనస్సును నిగ్రహిస్తారో వారు తప్పక సిద్ధిని పొందగలరని అభయవచనం ఇచ్చారు. అప్పుడు అర్జునుడు కృష్ణుని ఇలా అడిగాడు. శాస్త్ర విషయములను విశ్వాసం ఉండుట, అభ్యాస వైరాగ్యములు పాటించాలి అన్న శ్రద్ధ ఉన్నప్పటికీ ప్రారంభం కారణంగా గాని మరి ఇతర ప్రతికూలతల వల్ల గాని మనస్సు యోగం నుండి చెదిరిపోతే అప్పుడు యోగ సిద్ధిని పొందలేదు కదా, వాడి గతి ఏమిటి? సాధన చేసేటప్పుడు మనకున్న ఎన్నో పరిమితుల కారణంగా చిట్ట చివరి వరకు వెళ్లకుండా మధ్యలో ఆగిపోతే, ఉదాహరణకు ఆయువు పరిమితి వల్ల యోగ సాధన పూర్తిగా కాకముందే మరణిస్తే వాడి పరిస్థితి ఏమిటి? కర్మఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల ఉత్తమ లోకాలు రావు. ధ్యాన యోగం పూర్తిగా సిద్ధి కాలేదు కాబట్టి బ్రహ్మత్వం రాదు. అతడు ఉభయభ్రష్టుడు అవ్వాల్సిందేనా? అలాంటి వారి స్థితిని ఆకాశంలో చెదిరిన మబ్బుతో పోల్చి చెప్పాడు అర్జునుడు. చిన్న మబ్బు పెద్ద మబ్బును చేరకముందే చెదిరిపోతే అది ఆకాశంలో ఉండనూ లేదు, నేల మీద వర్షంగా కురవనూ లేదు కదా. నువ్వు తప్ప నా ఈ సందేహాలను ఎవరు తీర్చలేరు కృష్ణ అని అర్జునుడు అన్నాడు. ఇక్కడ గురువు గారు యోగభ్రష్టుడై శరీరాదులు పోయిన వారి గతి చావ పుట్టుకలు లేని అందరి చావ పుట్టుకలు తెలిసిన పరమేశ్వరుడు మాత్రమే చెప్పగలడు అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు వాత్సల్యంతో అర్జునుడిని నాయన అని సంబోధిస్తూ సాధన ప్రారంభించాలే గాని వాడికి ఈ లోకమును గాని పరలోకం నందు గాని వినాశనం ఉండదు. శుభమైన పనులు చేసేవాడు అంటే ధర్మం కోసం మోక్షం కోసం చేసే పనులు వాడికి దుర్గతులు రావు. ఇది కృష్ణ వచనం, బాగా గుర్తుపెట్టుకోవాలి అని గురువు గారు అన్నారు. అటువంటి వాడికి మళ్ళీ నేను అనుకూలమైన పరిస్థితి ఏర్పరిచి యోగం ఫలవంతమయ్యేట్లు చేస్తాను. అలా శాస్త్రవిహితమైన కర్మలు ఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధి చేసిన వాడికి అనేక సంవత్సరములు ఉత్తమ లోకాలను గడిపిన తర్వాత ఆ యోగం వాడు కొనసాగించడానికి వాడిని ఆచారవంతులు శ్రీమంతులు ఇంట్లో పుట్టిస్తాను అన్నాడు కృష్ణుడు. ఇక్కడ గురువు గారు పూర్వజన్మ సిద్ధాంతాన్ని విశ్వసించిన వాడే సాధనలో పురోగమించగలడు అని, అలానే పవిత్రత ఆచారవంతుల ఇళ్లలో పుట్టడం అదృష్టమని, సంపద ఉంటే లౌకిక శ్రమ చేసే సమయం కూడా సాధనకు వినియోగించుకోవచ్చని, అలా కాక ఆచారం లేకుండా శ్రీమంతు ఇళ్లలో పుడితే రత్నపరుడే దేనికే పనికిరాడని అన్నారు. యోగ సాధనలో మరింత తీవ్రమైతే వారిని యోగుల ఇళ్లలో పుట్టిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే వాడు అంటే వాడి కర్మ పరంపర, వంశం యొక్క పరంపర వల్ల వాడికి సాధన బలం పడి సిద్ధి వెంటనే లభిస్తుంది. అలా యోగుల ఇండ్ల జన్మ అత్యంత దుర్లభం. అనేక జన్మ సంస్కారములే మనకు యోగములను ప్రేరేపిస్తాయని గురువు గారు చెప్పారు. వాడు గత జన్మలో ఏ జ్ఞానంలో ఆగిపోయాడో వారిని ఇక్కడ చక్కగా కొనసాగించేట్లు ఏ ప్రతికూలతలు లేకుండా నేను చేస్తాను. వాడు మరింత సమృద్ధిగా ప్రయత్నించి సంసిద్ధిని పొందుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అలానే పూర్వాభ్యాసం చేత తనంతట తానే ఆ వైపు ప్రేరేపడతాడు. ఇక్కడ గజేంద్రుని ఉదాహరణగా చెప్తూ, అతను గత జన్మలో మహావిష్ణు భక్తుడు. గజాల మహారాజులో పుట్టిన వాడికి మొసలి పట్టుకోవడం ఒక బాహ్య ప్రేరణ. అంతరంగంలో నాటి సాధన మేల్కొని ఎవ్వరినిచే జనించే జగం ఎప్పుడు లోపల నుండి లీనమై అనే స్థితికి వెళ్ళి సిద్ధి పొంది కైవల్యం చెందాడు. ఇలా నా కోసం చేసే సాధన వృధా పోదు, ప్రయత్నపూర్వకంగా కొద్ది మాత్రం ధర్మాన్ని ఆచరించినా ఏనాటికైనా నన్ను చేరుకుంటారు అని భగవానుడు అభయం ఇచ్చాడు. అలాంటి నిజమైన ధ్యానయోగం కర్మల కన్నా తపస్సు కన్నా జ్ఞానం కన్నా గొప్పది అని భగవానుడు అన్నారు. అంటే ధ్యానంతో ఉన్నప్పుడే తపస్సు పండుతుందని, అలానే జ్ఞాని అంటే శాస్త్రములను పరిశోధించి బ్రహ్మ అంటే ఏమిటో, బ్రహ్మేతరం అంటే ఏమిటో తెలుసుకోగల వివేకి, అటువంటి వివేకికి విషయం తెలిసిన సాధన లేదు కాబట్టి వాడికంటే ధ్యానయోగి గొప్పవాడు. అలానే కర్మానుష్ఠానాల కంటే జ్ఞానయోగం గొప్పది. యోగులందరిలో గొప్పవాడు ఎవడంటే శ్రద్ధావంతుడే, నన్ను ఆశ్రయించి పరమాత్మయే సర్వస్వము అని తెలుపగలిగిన వాడే అని నా అభిప్రాయం అని భగవాను చెప్పాడు. ఇలా ఎవరైతే సర్వసమర్పణ బుద్ధితో సర్వేశ్వరుని ఆశ్రయిస్తారో వాడే ధన్యుడని భగవానుడు అభయం ఇచ్చాడు. దీన్ని ఆత్మయోగము, ఆత్మ సమయోగము, స్వరూపయోగం అంటారని భాష్యకారులు చెప్తూ, ఆత్మయోగ మవోచద్యో భక్తి యోగ శిరోమణి తం వందే పరమానందం మాధవం భక్తి దేవది అని భక్తి యోగ శిరోమణి అయిన భగవాన్ని స్తుతించారు. ఆయన ఆశ్రయించడం, ఆయన ఎందు ఆసక్తి చూపడమే అసలైన సాధన భక్తి. అలాంటి కృష్ణచరణ భక్తి రావాలని ఆశిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి.
చాలా చక్కగా వివరించారండి సత్యశ్రీ గారు. ఇప్పుడు మనం మన రెండో ఫైవ్ సైడ్ చాట్ లోకి ప్రవేశిద్దాము. నాతో పాటు సతీష్ గారు, ఇంకా ఇద్దరు అనామక అతిథులు ఉన్నారు. వీరి పేర్లు అన్ని కలిపి మీరు చివర గ్రూప్ లో పెడతారు కానీ, సతీష్ గారు, ఇందాక నుంచి మనం చాలా సార్లు అభ్యాసం అని చెప్పుకున్నాము, అభ్యాసం ఎలా అభ్యసించాలో ఒక చెప్తారా కాస్త?
శ్రీ గురుభ్యో నమః. అభ్యాసం అంటే చాలా కఠినమైందండి. ముందుగా అభ్యాసం చేయాలంటే మనం అభ్యాసం చేయడాన్ని అభ్యాసం చేయాలి. సో ఇది నిరంతరం మన గురువు గారి చెప్పినట్టుగా నిరంతరం ఒకే భావనలో ఉండాలి. మరి ఇందాక కూడా మన నాకు వారి పేరు గుర్తులేదు, వారు చెప్పినట్టుగా మనం పూజ రూమ్లోకి వెళ్తున్నట్టయితే కనుక చాలా రకాల ఆలోచనలు మన మనసులో వచ్చి పడుతూ ఉంటాయి. మనసుని ఎలా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటి దాన్ని అభ్యాసం చేయడానికి మనకి గురుగారు ప్రవచనంలో కూడా రెండో అధ్యాయంలో నుంచి ఒక శ్లోకాన్ని ఉదహరించారు. మనం ఏ ఏ విషయాలపైన అయితే శ్రద్ధ పెడుతున్నామో ఆ విషయాలన్నీ కూడా ఇటు భగవంతుడి వైపు మళ్లించినట్టయితే ఏ విధంగానైతే మరి వస్తువుని చూసి వస్తువుని ఇష్టపడి దాంతో మనం ఒక సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రీతి పెంచుకుని ముందుకు వెళుతూ ఆ వస్తువులో ఉంటాము, అంటే అది మన మనస్సుకి మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసాం, ఏ విధంగానైతే ట్రైన్ చేసాం అట్లాగే మనం భగవంతుడి వైపు మనం అభ్యాసాన్ని మరల్చినట్టయితే, మనస్సును నియంత్రించుకుని అభ్యసించినట్టయితే అభ్యాసం ఇందాక చెప్పినట్టు దీన్ని కూడా అభ్యాసాన్ని చేయాలంటే ముందుగా అభ్యాసం నేర్చుకోవాలండి.
బాగుందండి. మరి ఇప్పుడు మన గెస్ట్ కూడా అడుగుదాము. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు మహోదయ అండ్ మహోదయ. అభ్యాస వైరాగ్యాల గురించి మాట్లాడుతున్నాము. మీరు ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రాక్టీస్ లోకి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి, నిత్య జీవితంలో మనం అభ్యాసము వైరాగ్యము ఎలాగ ప్రాక్టీస్ చేయాలని మహోదయ మీరు చెప్తారా మొదలు?
జై శ్రీకృష్ణ. భగిని అంటే అభ్యాసము వైరాగ్యము ఇవి రెండు ఒకదాంతో ఒకటి వస్తూ ఉంటాయి. అండ్ అభ్యాసం ఎలా చేయాలి అంటే మనం రోజు అంటే ఇప్పుడు అప్పుడప్పుడు నిత్యకృత్యంలో కూడా మనకు అప్పుడప్పుడు కోపాలు అవి ఇవి వస్తూ ఉంటాయి. గురువుగారు చెప్పిన కొటేషన్స్ రాసుకోవటము, వాటిని చదువుతూ ఉండటము, మననం చేస్తూ ఉండటం, అవి తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటూ ఉండాలి.
మహోదయ మీరేమంటారు, వైరాగ్యానికి అభ్యాసానికి ఏమిటి తేడా?
అభ్యాసం వైరాగ్యం రెండు కలిసే ప్రయాణిస్తూ ఉంటాయి. దీన్ని గురువు గారు చక్కగా చెప్తారు. ఏమనంటే హైదరాబాద్ నుంచి కాశీకి ప్రయాణిస్తున్నాం అనుకోండి, కాశీకి వెళ్తున్న కొద్దీ హైదరాబాద్ కి దూరం అవుతాం. హైదరాబాద్ కి దూరం అవడమే వైరాగ్యం. అంటే అనాత్మ విషయం వదిలేస్తూ ఉండే కొద్దీ ఆత్మకి దగ్గర, కాశీకి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. సో అభ్యాసం వైరాగ్యం రెండు కలిసే మనం ఎప్పుడు ప్రాక్టీస్ అది కలిసే జరుగుతూ ఉండాలి ఆ విచారణ అని గురువు గారు అంటారు.
చాలా బాగుంది. కానీ మనం రైలు ఎక్కాక రైల్లోనే కూర్చోం కదా, మధ్యలో దిగితే మహాశయ మీరు చెప్పండి ఏ ఇడ్లీకో ఏ టీకో దిగుతాం అనుకోండి, రైలు వెళ్ళిపోవచ్చు కూడా. సో ఇలాంటి అఘాతాలు కొన్ని ఇంపెడిమెంట్స్ చాలా ఉంటాయి కదా, అలా అవ్వకుండా మనం ఏం చేయాలి
భగిని? అంటే అట్లాంటి రోడ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు మనము. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నా గానీ మనకి అప్పుడప్పుడు కోపాలు తాపాలు ఈర్ష్యలు ద్వేషాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అవి పోవు, తగ్గించుకుంటూ ఉండాలన్నమాట మనం. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు మనం తప్పు చేయకపోయినా గానీ ఎవరో ఒక ఎదుటి వ్యక్తి వచ్చి మనల్ని తిడుతూ ఉంటాడనమాట. అప్పుడు మనము కంట్రోల్ చేసుకోవాలి, ఏవో ఒక కొన్ని గుర్తు తెచ్చుకుంటూ గుడ్ మెమొరీస్ కానీ లేదంటే ఇంకా ఏవైనా గురువు గారు కోట్ చేసినవి కానీ మహాయోగులు వాళ్ళు ఎలా ఉన్నారు ఆ సందర్భంలో అని గుర్తు తెచ్చుకొని మనం అది అవలంబిస్తూ ఉండాలి. అంతేగాక ఇప్పుడు కోపం వస్తే గురువు గారు అంటారు అనమాట, తపస్సు పోతుంది, శాంతంగా ఉండండి, ఓపిక్గా ఉండండి అంటూ ఉంటారనమాట. అట్లాంటివి గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాక మా నాన్నగారు ఒకటి చెప్తూ ఉంటారు, అది ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ చెప్తున్నాను. ఇప్పుడు ఎదుటి వ్యక్తి కోపంగా అరుస్తూ ఉంటే మనము అతను అగ్ని అనుకున్నాం అనుకోండి, మనము నూనె వేస్తామా నీళ్లు పోస్తామా లేకపోతే శాంతంగా ఉంటామా, ఈ మూడు వీటిలో ఏది చేస్తామో దాన్ని బట్టి ఆ అగ్ని రగులుతుంది అన్నట్టు ఉంటుందన్నమాట.
చాలా చక్కగా చెప్పారు. అవును అవును. సో మీరిద్దరు చెప్పింది కూడాను అభ్యాస వైరాగ్యాలు మనకి గురువు గారు చాలా సార్లు చెప్పారు. నిజంగా మనం మన ప్రాక్టీస్ లో ఎవ్రీడే మన కెరియర్స్ లో మన ఫ్యామిలీస్ లో మనం ఎంతవరకు వీటిని పాటిస్తున్నాము అన్నదే పెద్ద ప్రశ్న. ముందుకు వెళ్తున్న కొద్దీ మనం ఒక్కోసారి చాలా చిన్న చిన్న ఉపాయాలతోటే మనం ఇందాక కూడా యూనో అతిథి గారు చెప్పారు, అనామిక అతిథి గారు బయట వాటిని బయటే వదిలేయాలని చెప్పి అలాంటి చిన్న చిన్న ఉపాయాలతో కూడా మనం తపస్సును కొంచెం పెంచుకోవచ్చు. ఈ తపస్సు పెంచుకుంటే కిషోర్ గారు చెప్పినట్టుగా మన బ్యాక్టీరియా కూడా లోపల బ్యాక్టీరియా కూడా మంచి బ్యాక్టీరియా కూడా పెరుగుతుందేమో. అందుకని మహోదయ్ ఇంకా ముగించే ముందు మీరు రెండు మాటలు చెప్పండి, ఎలాగా మనం ప్రాక్టికల్ గా నిజ జీవితంలో ఆ అభ్యాస వైరాగ్యాలు అలవాటు పరుచుకోవాలి.
ఇందాక తను చెప్పినట్టే మనం గురుగారు చెప్పిన గుర్తు తెచ్చుకుంటూ మనసు నిలవట్లేదని డిసప్పాయింట్ అవ్వకుండా గురుగారు క్రితం సరే మనకి సందేహ నివృత్తి చేసినప్పుడు కూడా చెప్పారు, మనసు నిలవట్లేదు అంటే నిలవాలనుకోవడమే ఒక దోషం, మనసు బిహేవియరే, మనసు స్వభావంగానే దాన్ని అలా ఉంటుంది, అది పట్టి నిలబడని పెసరటి తిప్పినంత ఈజీ కాదని కూడా ఎప్పుడు గురుగారు అంటూ ఉంటారు. అందుకని మనం అది సనేహి సనేహి అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆ ధైర్యంగా మనం తితిక్షతో ముందు సరే అయితే కూర్చుంటాం కదా, మెల్లిమెల్లిగా ఎప్పటికో తిప్పుతుంది మనసు తిరుగుతుంది, తప్పకుండా పరమాత్మ వైపు తిరిగాము అంటే బాగుపడకుండా ఉండము అని కూడా గురుగారు అంటారు. అండ్ ఇంకొక ఉదాహరణ గురుగారు ఒకసారి ఏం చెప్పారంటే పెళ్లిళ్ళకి గిన్నెలు వంటలకి తీసుకెళ్తూ ఉంటారు కదా, దానికి నల్లగా అయిపోతాయి పెళ్లిళ్ళకి తిరిగి తిరిగి, అది అలాగే మనం జన్మల నుంచి పూసుకొని వచ్చాం కాబట్టి అవన్నీ వదిలించుకోవాలంటే దాన్ని బాగా తోమాలి, అంత ఈజీగా కాదు.
అవును అవును చక్కగా చెప్పారు. అంటే సో ఒకటి ఏంటంటే అందరికి మనందరికీ కూడాను మన మన ఆ మసి ఒకసారి తోముతే దాని మీద మళ్ళీ ఇంకో నాలుగు లేయర్లు పడుతుందంటే ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి లాగా ఉంటుంది.
అంటే ఇది గురుగారు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇసుకలో గుంట తవ్వడం అని చెప్తారు, అది మూసుకుపోతూనే ఉంటుంది రోజు తవ్వుతూనే, రాగి చెంపు తోమడం రోజు తోముతూనే ఉండాలి, రోజు అది అభ్యాసం చేస్తూనే ఉండాలి. అయిపోయింది అంటే రమణ మహర్షి గారు లాంటి స్టేజ్ కి వెళ్తే తప్ప చేస్తున్నాను.
అవును చాలా బాగా చెప్పారు మహోదయ్ అండ్ మహాశయ. సతీష్ గారు మీరు మొదటిసారి మాట్లాడుతున్నా కూడా చాలా చక్కగా ఉంది, ఇలాంటివి కొనసాగిస్తూ ఉందాము, ఈ ప్రయాణం ఇంకా చాలా సుదీర్ఘంగానే ఉంటుంది మనకి. కానీ మురళి ఉంది కదా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో చాలా చాలా ధన్యవాదాలు చెప్పండి.
ఒక్క మాట అండి, గురువు గారు చెప్పింది అమ్మవారి వైపు మనం ఒక్క అడుగేస్తే ఆవిడే 10 అడుగులు ముందుకొచ్చి మన చెయ్యి పట్టుకుంటారండి.
అవునవును చాలా సార్లు చెప్పారు. అవును నిజమే, అది కరెక్టే. అది అందుకే అలా ధైర్యంగా ఉండాలి మనం, ఆ ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలండి. సో ఇప్పుడు మన గురుభ్యో నమః సభ్యులందరూ మన క్విజ్ కి రెడీగా ఉన్నారా? నిన్న చేశారు, చాలా చక్కగా చేశారు, చాలా మంది చేశారు. మాకు ఏమి ఫీడ్బ్యాక్ రాలేదు, గురువు గారి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టాము, అందరికీ అన్ని తెలిసినవేనా లేకపోతే తెలియని విషయాలు మీరు ఏమైనా నేర్చుకున్నారా అని మేము మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు ఈ క్విజ్ మటుకు కొంత క్షణాల్లో లైవ్ లోకి వెళ్తుంది. ఈ క్విజ్ లో మన ఇప్పుడు ప్రజెంట్ సిలబస్ చాప్టర్స్ 5, 6, 7 ఉంటాయి. మీరు తప్పకుండా అందరూ ప్రయత్నించండి, నిన్నటి కన్నా కూడా ఎక్కువ మంది జనం ప్లీజ్ ప్రయత్నించండి, మాకు సపోర్టివ్ గా ఉంటుంది. తర్వాత ఈ క్విజ్ టైంలో మేము గ్రూప్ ని ఫ్రీజ్ చేస్తున్నాము, సో దట్ మాకు యాక్యురేట్ గా కౌంట్ రావాలి, అంటే విన్నర్స్ ని అనౌన్స్ చేయాలి కదా అందుకని చెప్పి. తర్వాత ఈ క్విజ్ టైంలో ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు ఆపుతున్నాము 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల బ్రేక్ టైంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఋషిపీఠం గురువుగారు స్వయంగా దగ్గరుండి విద్యాగారు ఆధ్వర్యంతో లర్న్ భగవద్గీత అని ఒక చక్కటి ఇనిషియేటివ్ ని ప్రారంభించారు. నేను అందులో ఉన్నాను కాబట్టి స్వయం అనుభవంతో చెప్తున్నాను, చాలా చాలా అద్భుతమైన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ కి చాలా మంది వాలంటీర్స్, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళకి ఎలా ఇంత ఫ్రీ టైం ఎలా చేసుకుని ఎంత ఎఫర్ట్ సెల్ఫ్లెస్ గా, వాళ్ళకి ఏమి ఆశించరు, వాళ్ళ టైం వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టి చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని. సో ఆ ప్రోగ్రామ్ లో నేర్చుకుంటున్న కొంతమంది ఇప్పుడు పాడతారు. అసలు ఈ శ్లోకాలు వింటుంటే మీకే తెలుస్తుంది ఇది వినటం వల్ల పాడటం వల్ల ఎంత మనశ్శాంతి లభిస్తుందో. సో ఇది మొత్తానికి ఉద్దేశం ఏంటంటే, ఎంతమంది వీలైతే అంతమంది ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి గురువు గారు చెప్పినట్లుగా మనం అందరం, ఇందాక మహోదయ చెప్పారే ఆ మసి కూర్చేది మసి పేరుకుపోతూ ఉంటుందని, ఆ మసి తొడవటానికి ఇది కూడా ఒక సాధనం కాబట్టి అందరూ చేస్తారని ఆశిస్తున్నాము. సో మొదలు పెడదాం అది క్విజ్. ఇప్పుడేమో రెసిటేషన్ మన శ్లోక రెసిటేషన్ ఫస్ట్ ఎవరి పేరు ఉందండి? ఐ థింక్ శాంతి గారు అనుకుంటాను, లేకపోతే ఐ థింక్ శాంతి గారు ఇందాక పాడేశారు కాబట్టి నెక్స్ట్ ఎవరి పేరు ఉంది? రాధికనా? రాధిక గారు మీరు పాడండి.
సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తదః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే.
బాగుందండి. నెక్స్ట్ ఎవరండి? సత్యశ్రీ గారు.
శ్రీ భగవానువాచ పార్థ నైవేద్య నామోచ్చ వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్తత్కిత దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఋషిత్వా శాశ్వతి సమాః శుచీన శ్రీమత్తే యోగ ప్రష్టోభిజాయతే.
మధుకర్ గారు.
శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్త మనః పార్థ యోగం ఇంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. జ్ఞానం తేహం సంవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః.
పావని గారు.
భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్.
ధన్యవాదాలండి రాధిక గారు, సత్యశ్రీ గారు, మధుకర్ గారు, పావని గారు, చక్కగా పాడారు. ఇంకా ఇప్పుడు మనం 7వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో కృష్ణ పరమాత్మ మయ్యాసక్త మదాశ్రయ అని చక్కగా అందంగా చెప్తున్నారు. మధుకర్ గారు వివరిస్తారు. మధుకర్ గారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ కృష్ణ శరణం మమ. భజించేవాడిని భక్తుడు అంటారు. అటువంటి భక్తుడు నాకు ప్రీతి పాత్రుడు అవుతున్నాడు. అనగానే భగవానుడికి భక్తుడు అంటే ఇష్టం కనుక భక్తి మార్గం అంటే ఏమిటో చెప్పబోతూ ఉన్నారు. 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ 6వ అధ్యాయం చివర ఈ మాట గురించి చెప్పారు. భజతే అనే మాట మనకు బాగా అర్థం అవ్వటానికి 7వ అధ్యాయం నుండి తర్వాత 6 అధ్యాయాల వరకు చెప్తున్నారు. ఈ 12 అధ్యాయాలను భక్తి షట్కం అని అంటారు. పరమాత్మ అంటే ఏమిటి అని కృష్ణుడు చెప్పబోతూ ఉన్నారు. తనని ధ్యానించేవారు తనని ధ్యానించమన్నారు కాబట్టి తనని గురించి తెలియజేసేటటువంటి యోగం కనుక ఈ అధ్యాయానికి జ్ఞాన విజ్ఞాన యోగం అని పేరు కూడా ఉన్నది. మనము ఎప్పుడు పరమును ధ్యానం చేయడం వల్ల ఆ ధ్యానం చిత్త మాలిన్యాన్ని పోగొడుతుంది, చిత్తాన్ని ఊర్ధముఖం చేస్తుంది. ఎందుకంటే పరమం అంటే సర్వోన్నతం. ఆ సర్వోన్నతమైన తత్వం ఎలాంటిదంటే అది ఎప్పుడు నిత్య శుద్ధ బుద్ధ. దాని లక్షణమే అది. భక్తి మార్గము సులభమైన మార్గం అని ఎవరో చెప్పడం వలన అది సులభం అని అనిపిస్తుంది. కానీ భక్తి మార్గం సులభం ఏమీ కాదు. యోగ మార్గము ఏదీ సులభం కాదు. సులభంగా దొరికేది ఏదీ గొప్పగా ఉండదు. కష్టించి సాధించితేనే గొప్పగా ఉంటుంది. అన్నమయ్య అంటారు, ఊరకే దొరకున్న ఉన్నతోన్నతమైన సుఖము. ఇప్పుడు భగవానుడు చెప్తున్నారు. భగవానుడిని ఎలా తెలుసుకోవాలో ప్రారంభిస్తున్నాడు. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తచ్చృణు. ఓ పార్థ, నా యందు ఆసక్తి కలిగిన మనస్సు ఉన్నవారు నన్ను ఆశ్రయించుకొని ఉన్న ధ్యాన యోగులు ఎలా నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటారో అది నేను చెప్తున్నాను విను. ఆ స్వరూపం ఎలాంటిది అంటే అసంశయం సమగ్రం. అంటే ఆ ధ్యాన యోగులకి భగవానుడు కలడో లేదో అనే సందేహమే లేదు. సందేహం లేకుండా సంపూర్ణంగా నన్ను తెలుసుకుంటాడు. నన్ను సమస్తంగా, నా యొక్క విభూతులు ఏమిటి, నా బలము ఏమిటి, నా శక్తి ఏమిటి, నా ఐశ్వర్యం ఏమిటి మొదలైన గుణములన్నింటితో పాటు గుణాతీతమైన నా తత్వాన్ని కూడా తెలుసుకుంటున్నాడు. ఆసక్తితో కూడిన మనస్సుతో మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మరొక నిర్వచనం ఏమిటంటే ప్రేమపూర్వకమైన ఆశ్రయం. ఆసక్తితో ఆశ్రయించి ధ్యానించు యోగులు నన్ను సంశయరహితంగా సమగ్రంగా తెలుసుకుంటారు. వాళ్ళు ఎలా తెలుసుకుంటారో అది నేను ఇప్పుడు చెబుతున్నాను అని ఇప్పుడు చెప్తున్నారు. జ్ఞానం తేహం సంవిజ్ఞానం. ఇప్పుడు నేను నీకు విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని వక్ష్యామి చెబుతున్నాను. అశేషత, ఏమీ మిగల్చకుండా చెబుతున్నాను అని అన్నారు. అంటే ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోనక్కర్లేదో అది చెబుతున్నాను. దోషాలు 2 రకాలు. అవి అసంభావన దోషం, మరొకటి విపరీత భావన దోషం. ఈ 2 అంతఃకరణానికి పట్టిన దోషాలు. దీన్ని మనం క్షాళన చేయాలి. అసంభావన దోషం పోగొట్టుకోవడానికై గురుముఖత వేదాంత వాక్య శ్రవణము మరియు మననము చేయాలి. ఇక విపరీత భావన దోషం పోగొట్టుకోవడానికై ధ్యానము నిధిధ్యాస చేయడం వల్ల విపరీత భావన దోషం పోతుంది. ఈ దోషాలను పోగొట్టుకున్నాక ఆ నిర్మలమైన అంతఃకరణానికి ఏది సమగ్రంగా కనపడుతుందో దాన్ని చెప్పబోతున్నారు. ఈ జ్ఞాన విజ్ఞాన యోగములో జ్ఞానం అంటే శాస్త్రజన్య జ్ఞానము, విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానము. అనుభవము ఎలా ఉన్నది, శాస్త్రము ఏమి చెబుతుంది, ఈ రెండింటినీ కలిపి చెప్పేదే ఈ జ్ఞాన విజ్ఞాన యోగము. మనకు అసలైన సిద్ధి అంటే ఏమిటంటే ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి. పరమాత్మకు సంబంధించిన ఎరుక తెలిస్తే చాలు, మరి ఇంకా ఏమీ తెలుసుకోవలసిన పని లేదు. అయితే అందరికీ దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందా? అందరూ తెలుసుకుంటారా? 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు, అంటే మనుష్యులలో వేల మందిలో ఒకడు, అలాగే వేల మనుష్య జన్మల్లో ఒక జన్మ. యతతి, ప్రయత్నిస్తాడు. సిద్ధయే, దేనికోసం? సిద్ధి కోసం. శాస్త్రం చెప్పిన ప్రకారము మనుష్య జన్మ రావడానికి మనము 83,99,999 జన్మలు మారతాం. హితతామపి సిద్ధానం, అలా ప్రయత్నించినటువంటి సిద్ధులలో అంటే సాధకులలో కచ్చిన్మాం వేత్తి ఒక్కడు నన్ను తెలుసుకుంటున్నాడు. ఇలాగా తత్వత యథార్థముగా అంటే నేను ఒక రూపంలో ఉన్నవాడిని, ఒక దేశములో ఒక కాలములో ఉన్నవాడిని అని కాకుండా పరిమితిగా చూడకుండా అపరిమితిగా నన్ను తెలుసుకుంటూ ఉన్నాడు. అలా అపరిమితమైన పరమాత్మ స్వరూపమైనటువంటి గురువు గారి చరణాలకి సర్వం సమర్పిస్తూ స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.
చాలా ధన్యవాదాలండి మధుకర్ గారు, చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో 7వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం, పూత్రే మండికనా ఇవ అని. సన్యాసమ్మ గారి ద్వారా ఈ శ్లోకం మనం విందాము. సన్యాసమ్మ గారు,
మత్తఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. పదచ్ఛేద మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ. అన్వయః ధనంజయ, మత్తః అన్యత్ కించిత్ పరతరం నాస్తి, ఇదం సర్వం సూత్రే మణిగణాః ఇవ మయి ప్రోతం. అంటే ధనంజయ, మత్తః నాకంటే అన్యత్ అన్యమైనటువంటి వస్తువు కిమపి ఏమీ కూడా పరతరం ఉత్కృష్టమైనది నాస్తి లేదు. ఏతత్ సర్వం ఈ సర్వం సూత్రే దానమునందు మణిగణాః మణీణాం సమూహ మనుల యొక్క సమూహం బలే మయి నాయందు యోజితం ప్రోతం గృచ్చబడినది అని దీని యొక్క అర్థం.
చాలా బాగుందండి. ఇప్పుడు పావని గారు చెప్తారు పరమాత్మ చైతన్యం విశ్వవ్యాప్తం ఎలా అయిందో అని. పావని గారు
నమస్కారం అండి. శ్రీకృష్ణ పరమాత్మని నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారు 7వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఈ విధంగా వివరించారు. ఇందులో భగవాత్మ శ్రీకృష్ణ పరమాత్మ తత్వత స్వరూపం గురించి, ఈ జగత్ ఏమిటి నేను ఏమిటి అనే విషయాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ప్రకృతి 8 విధాలుగా ఉంటుంది అని చెప్పారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 సమస్త జగత్తులో ఉన్నది, నాలో కూడా ఉన్నాయి. అంటే ప్రతి ప్రాణిలోనూ ఈ 8 ఇమిడి ఉన్నాయి. మరి తత్వము 24 విధాలు అని కూడా చెప్పారు కదా. అయితే ఆ పంచభూతాలు, తన్మాత్రలు అవన్నీ కూడా ఈ 8 భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము వీటిలో ఇమిడి ఉన్నాయి. బయట జగత్తులో మనలో అన్వయం చేసుకుంటూ ఉండాలి. బయట అహం, మనలో మనస్సు. బయట మహత్తు, మనలో బుద్ధి. బయట అవ్యక్తం, మనలో అహంకారం. ఈ 8 ప్రకృతులను చూస్తున్నది, అనుభవిస్తున్నది నా ప్రకృతి. ప్రకర్షేణ ఇతి ప్రకృతి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సాంఖ్యులు ప్రకృతే కారణం, ఈశ్వరుడు లేడు అని అంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో, భగవద్గీతలో ఈ ప్రకృతికి నేను ఆధారం అని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ 8 ప్రకృతులు ఏవైతే ఉన్నాయో వీటిని నికృష్టము, నీచమైనది, అస్వతంత్రమైనది, జడము అని చెప్పారు. అంటే ఇది దీని అంతటా ఇది ఏమీ పనిచేయలేదు, ఏమీ చేయలేదు. ఈ 8 చేతనం ఏదైతే కల్పిస్తుందో అదే పరాప్రకృతి, జీవ చైతన్యం. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారు గురువు గారు. ఒక ఇంటిలో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అంతా సిద్ధం చేసి ఉంది, కానీ మరి అవన్నీ పనిచేస్తాయా? ఎప్పుడు పనిచేస్తాయి అంటే ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. అంటే ఈ ఈ ప్రకృతులకి సర్వ ఆధారమైన చైతన్యము వచ్చినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. అచేతనం ప్లస్ జీవ ప్రకృతి, జీవభావం ఈజ్ ఈక్వల్ టు సచేతనం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ సచేతనం నేనే అని చెప్పారు. మనం ఇది అర్థం చేసుకోకుండా ఈ పరిమితులను పెట్టుకుంటే, అంటే ఈ దేహం నేను, ఈ ఇల్లు నాది అని పెట్టుకుంటూ ఉంటే అప్పుడే పరిమితులు కల్పించుకుంటాం. కానీ ఇది శ్రీకృష్ణ, ఈ జగత్తు నేను, ఇది అంతా శ్రీకృష్ణ పరమాత్మ తత్వమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఈశ్వర చైతన్యాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటాము. ఈ ఎనిమిది ప్రకృతులను కూడా భాసింపచేసేది శ్రీకృష్ణ పరమాత్మే. మనము ఈ తత్వాన్ని అర్థం చేసుకుని సమస్తాన్ని శ్రీకృష్ణ తత్వాన్నిగా దర్శించాలి. ఇదే ప్రపంచ విజ్ఞానం. పరాప్రకృతి, అపరా ప్రకృతి అన్నిటికీ పుట్టుక స్థానములు, సృష్టి స్థితి లయలు అన్నిటికీ కారకుణ్ణి నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ. మరొక శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని ఈ విధంగా చెప్పారు. సూత్రే మణిగణ ఇవ, అంటే పరమాత్మ స్వరూపాన్ని మనము ఈ జగత్తుని ఎలా చూస్తామంటే, మణిహారంలో మణులను మాత్రమే చూస్తాము, దారాన్ని చూడము. అంటే ఈ జగత్తును చూస్తున్నాం కానీ శ్రీకృష్ణ పరమాత్మని చూడట్లేదు. ఈ జగత్తు ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వ్యవహార స్వరూపం, అంటే మొత్తం ఆయనే ఇమిడి ఉన్నారు. ఈ జగత్తును చూసినప్పుడు కూడా జగత్తును మాత్రమే కాకుండా ఆయన్ని కూడా మనము దర్శించాలి. కంచి మహాస్వామి వారు ఒక చక్కటి ఉపదేశాన్ని చెప్పారు. అంతటా పరమాత్మని మనం చూడలేకపోతే అన్నిటిలో చూడటం నేర్చుకో. అంటే ఏ వస్తువు మనకి ఉపలబ్ధంగా ఉంటే అందులో శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని గుర్తు చేసుకుని స్ఫురణతో జీవించాలి అని చెప్పారు. సృష్టిలో ఏ వస్తువు గొప్పది అని అనుకుంటే దానిలో ఉన్న గొప్పతనం నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. విభూతి యోగాన్ని క్లుప్తంగా సూక్ష్మంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఆధేయాన్ని చూస్తాం మనం, కానీ దానికి ఆధారమైన చైతన్యాన్ని చూడట్లేదు. ఆధేయాలు మారుతాయి, కానీ ఆధారమైన శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యం మారదు. కాబట్టి మనం ఏ రూపాన్ని చూసినా అందులో ఆ రూపాన్ని భాసింపచేసే శ్రీకృష్ణ పరమాత్మను చూడాలి, చూడటం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఒక పరిపూర్ణ యోగి ఉన్నారు. ఆయన పరమాత్మ గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటారు. యథాతథంగా, యథార్థంగా, అంటే ఉన్న వస్తువుని, ఆ వస్తువుని చూసినప్పుడు ఆ వెనుక ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యాన్ని చూస్తారు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, 1000 మంది ఉంటే అందులో ఒక్కరు మాత్రమే పరిపూర్ణ యోగి అవుతారు. అలాగని మనము శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవడం మానకూడదు, మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అని గురుగారు చెప్పారు. మనము ముందు విశ్వాన్ని చూస్తున్నాము, తర్వాత విష్ణువుని చూస్తున్నాము. ఈ విశ్వంలో విష్ణువు ఉన్నారని స్ఫురణతో జీవించాలి అని చెప్పారు. అన్నిటికీ జీవ చైతన్యం, పరాచైతన్యం కారణమై ఉంటుంది. అన్నిటినీ కలిపి సర్వ జీవులయందు పరా అపరా చైతన్యాలకు ఆధారమైన పరమాత్మను చూడాలి. సర్వ జగత్తులో ఆయన్ని చూడాలి, దర్శించాలి. ఒక మట్టి కుండ ఉంది, అది దేనితో తయారైంది? మట్టితో తయారైంది. మనం కుండను మాత్రమే చూస్తున్నాం, కానీ దానిలో ఉన్న మట్టిని దేనితో తయారైంది? మట్టితో తయారైంది అని తెలుసుకోవాలి. అంటే ఈ జగత్తు ఉంది, ఈ వస్తువులు, ఈ జీవరాశులు, సర్వ జీవరాశులు ఉన్నాయి. మనం వీటిని, అంటే వీఆర్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ ఫార్మ్స్. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తత్వం ఏమిటి అంటే, హీ హాజ్ నో పర్టికులర్ ఫార్మ్. ఆయనది తత్వరూపం, సర్వ వ్యాపకం. ఇది అర్థం చేసుకోవాలి. సర్వ జగత్తుకు హేతువై, ఆధారభూతమై, ఏకదృష్టితో మనం ఆయన్ని దర్శించాలి. సూర్యుడు ఉన్నాడు. సూర్యుల్లోని కాంతి నేనే అని అన్నారు. సూర్యచంద్రులయందు నేనే ప్రభను అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. జలమునందు రసముగా నేను ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. మనము ఈ జగత్తును ఏ విధంగా భావించాలి అంటే, ఉపాసనా సౌకర్యంగా భావించాలి. అంటే మన అందుబాటులో ఏ వస్తువు ఉన్నా, ఏ జీవరాశి ఉన్నా, దాని వెనక శ్రీకృష్ణ పరమాత్మని దర్శించాలి. దీన్నే ఉపాసనా సౌకర్యం అన్నారు. సూర్యచంద్రుడు ఎందు నేనే అన్నారు. అయితే మనం ప్రతి సూర్య అయిపోయిందండి, ప్రతి సూర్యోదయాన్ని శ్రీకృష్ణుని పలకరింపుగా భావించాలి, ప్రతి చంద్రోదయాన్ని శ్రీకృష్ణుని పలకరింపుగా భావించాలి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.
పావని గారు మీరు మొదటిసారి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి. ఇప్పుడు మనము ఆఖరి ఫైవ్ స్టార్ చాట్లోకి ప్రవేశిద్దాము. నాతో పాటు ఈ చాట్ లో లక్ష్మీ ఫణి గారు, మధుకర్ గారు, ఒక అనామక అతిథి గారు కూడా ఉన్నారు. సర్వేభ్య నమస్కార. ముందుగా ఫణి గారు, ప్రపద్యంతే అనటానికి కూడా మనకు అభ్యాసం కావాలా, లేకపోతే సులభమైన పనైనా చెప్తారా?
చాలా ప్రయత్నం కావాలండి.
చాలా బాగుంది. సో ప్రయత్నం అంటే నాకు మధుకర్ గారు గుర్తొస్తున్నారు, ఆయన కూడా ప్రయత్నం గురించి మాట్లాడారు. మీరు ఏమంటారు మధుకర్ గారు, ప్రయత్నశీలత అలా చేస్తూ పోవడమేనా, లేకపోతే దానికి ఒక అంతం అంటూ ఉంటుందా, మీరు కూడా వివరించి చెప్పండి.
ప్రయత్నశీలత అనేది మనము దేని గురించి ప్రయత్నం చేస్తున్నాము అంటే, ఆధ్యాత్మికంగా మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఆ ప్రయత్నం మనం మానకూడదు. కానీ భౌతికమైన అంటే వ్యవహారిక జీవితంలో ప్రయత్నం అనేది మనము ఎలా చేయాలంటే, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం అనేది ఒక స్ట్రెస్నెస్ కి కానీ డిప్రెషన్ కి కానీ వెళ్ళకూడదు. అలా వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం దాన్ని విరమించుకోవడం మంచిది. అలాగే ధర్మబద్ధంగా ఈ ప్రయత్నము మనకి అంటే ఈ ప్రయత్నం నేను సాధించకపోతే నాకు ఇంకా వేరే లేదా అనేది మనము ధర్మబద్ధంగా ఒకసారి చూసుకోవడము, అది కూడా మనకు ప్రయత్నంలో భాగమే. వీటిని మనము
అయితే ఇలాంటి సమయంలో గురువుల ఆశీర్వచనం కూడా మనకి ఎంతో పనిచేస్తుంది కదండి. మనకి ప్రయత్నం అలా ఆపేసేయాలా, లేకపోతే ఇంకా అలా చేస్తూనే ఉండాలా, మన గురువు గారి ప్రవచనాలు అవన్నీ కూడా చాలా బాగా పనికొస్తాయి కదా ఇలాంటి సమయంలో. సో ఇప్పుడు మనము మన అతిథి గారితో కూడా మాట్లాడదాము. మహోదయ, ఈ ప్రయత్నం ఒకవైపు ఉంటుంది, కానీ ఇంకో చోట గురువు గారు 5వ అధ్యాయంలో ఆ యోగం కూడా కావాలని చెప్పారు. సో ఈ యోగము, ప్రయత్నము, ఈ రెండు ఆర్ దే ప్యారలల్ ఆర్ ఆర్ దే కెన్ బి డూ లైక్ ఎ 2x2 మ్యాట్రిక్స్, యూనో, హైలో యోగం, హైలో యూనో ప్రయత్నం అని. మీరు ఇందులో ఎక్స్పర్ట్స్ అని నేను అనుకుంటున్నాను, కాబట్టి కొంచెం వివరించండి యోగము, ప్రయత్నము. ఉన్నారా మహోదయ? ఐ థింక్ ఒక్క నిమిషం, మ్యూట్ లో ఉన్నారా మీరు? ఒకసారి చూస్తారా మధుకర్ గారు?
ఒకసారి చూస్తున్నాను.
ఉన్నారండి మహోదయ? చెప్తారు. నమస్కారం అండి.
నమస్కారం. చెప్పినట్టు గురుగారు కూడా చెప్పారు 5వ అధ్యాయంలో, ఇది భగవద్గీత మనకి రెండు రకాల వాళ్ళకి కూడా ఉంటుంది. ఒకటి సాధనాపరంలో ఉన్న వాళ్ళకి, ఒకటి జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి, అతీత స్థితిలో ఉన్న వాళ్ళకి. సో సాధనా స్థితిలో ఉన్న వాళ్ళకి జ్ఞాన స్థితిలో ఉన్న వాక్యాలు మనం అలవడించుకొని దానివల్ల మనం మిస్డైరెక్ట్ కాకూడదని నా అభిప్రాయం. ఫలాపేక్ష లేకుండా దైవకర్మ చేయాలి, ఫలాపేక్షతో కూడా దైవకర్మ చేయాలి. ఎందుకంటే అది మొదటి స్టెప్ అని చాలాసార్లు చెప్పారు గురుగారు. మన పెద్దలు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఇందులో ఈ గ్రూప్ లో ఉన్నారు. మూకమ్మడి అందరికీ ఒకే మాట అన్నకూడదని కూడా ఒక గురుగారు చెప్పారు. అందరికీ ఇది
వర్తించదు, మూకమ్మడి మోక్షాలు.
సో అందుకని ఇక ఆ 2x2 మ్యాట్రిక్స్ అంటే డెఫినెట్ గా ఉన్నాయండి. ఇప్పుడు మధుకర్ గారు ఫార్వర్డ్ చేశారు. ఇప్పుడు అందులో చూస్తే మనకి కర్మయోగం ఒక రెండు మ్యాట్రిక్స్ అనుకుంటే రెండు ఉండాలి. ఒక ఏ టాస్క్ అయినా మనకి అచీవ్ అవ్వాలంటే, ఏ యాక్టివిటీ అయినా మనకి కంప్లీట్ అవ్వాలంటే, ఇది ధర్మ స్పిరిచువల్ పర్పసెస్ కాదు. ఇది మనం సాంఘికంగా మనం రోజువారీగా మన పేగెటి గారు చెప్పారు, ఆవిడ చెప్పారు కదా, చెప్పినట్టు ఏ పరిస్థితుల్లో మనం యూజ్ చేస్తామో అది కంప్లీట్లీ ఎర్త్లీ అండ్ వరల్డ్లీ అఫైర్స్ కోసం, నథింగ్ స్పిరిచువల్ హియర్. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాస్క్ చూస్తాం చూడండి 1, 2, 3, 4 అని పెట్టాము. ఇప్పుడు టాస్క్ నెంబర్ 2 చూస్తే దట్ ఈస్ గోటింగ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కర్మ అండ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యోగం. అంటే ఇదేంటంటే బాగా పనిచేసి బాగా యోగం ఉన్నవి, ఇది బాగా కష్టపడితే అవుతాయి, ఎక్సెల్ ఎఫర్ట్ అన్న కదా, సో బాగా కష్టపడితే అవుతాయి. ఇలాంటివి ఏంటంటే డిటర్మినేషన్ అంబిషన్ తో చేయగలుగుతాం.
ఎగ్జాక్ట్లీ.
టాస్క్ నెంబర్ 3 చూసాం ఫర్ ఎగ్జాంపుల్, అదేంటంటే మనం తక్కువ ఎఫర్ట్ లో, అదేంటే యోగా ఉంది, దైవానుగ్రహం ఉంది, దైనాగ్రహం ఉంటే కానీ ఏది అవ్వదు అనుకోండి, కానీ దీనికి ఎక్కువ ఉంది, యోగం ఉంది. సో యోగం ఉంటే కానీ మనకి పనులు జరగవు అన్న విషయం గురుగారు కూడా చెప్పారు. దానికి ఒక కథ కూడా చెప్పారు గురుగారు, యూనో పిల్లల యోగం ఉంటే పిల్లల యోగం ఉండాలి, యూనో ఒక టాస్క్ పగుర్తవాలంటే ఆ యోగం ఉండాలి. సో అలాంటి యోగం ఉన్న పరిస్థితులు కూడా మనం తెలుసుకోగలగాలి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన మన ఇంటెలిజెన్స్ అండ్ మన మన రీజనింగ్ యూజ్ చేసుకుని మనం టైప్ 1 టాస్క్ లో ఉన్నావా, టైప్ 2 టాస్క్ లో ఉన్నావా, టైప్ 3, అండ్ దిస్ ఇస్ జస్ట్ మీ డూయింగ్ ఇట్, అంటే గురుగారు చెప్పిన వాటిని బట్టి, మనం పెద్దలు మాట్లాడడాన్ని బట్టి, ఇదేమి సైన్స్ కాదు, ఇదేమి పబ్లిష్డ్ డాక్యుమెంట్ కాదు, ఇది ఇది ఓన్లీ 2x2 మ్యాట్రిక్స్ బేస్డ్ ఆన్ వాట్ యు ఆల్ హావ్ టాక్డ్ త్రూ. సో ప్రతి వాళ్ళు
వాళ్ళు అవును గ్రూప్ లో పెట్టారు కాబట్టి అందరూ దాని మీద కామెంట్ చేయొచ్చు, అలా మనం ఇంప్రూవ్ చేసుకుని అందరం నేర్చుకోవచ్చు. సో ఇట్స్ వెరీ నైస్ ఐడియా మీరు గ్రూప్ లో పెట్టారు.
సర్వే కూడా పెట్టాము, అది అది కూడా మధుకర్ గారు ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాను. సో అందులో ఆ సర్వేలు ఏంటంటే మీ మీ తరఫున మీరు ఏమనుకుంటున్నారు, అంటే అంబిషన్ ఒక ఎత్తు, బీయింగ్ డిటర్మినేషన్ ఇస్ గుడ్ బట్ ఎట్ వాట్ అమౌంట్ ఆఫ్ టైం వీ షుడ్ గివ్ అప్, గివ్ అప్ అండ్ సేయింగ్ దట్ మన యోగంలో లేదు అని తెలుసుకొని వదులుకోగలగాలి. అది మన
మన కెరియర్స్. ఇంకోటి కూడా నాకు అనిపించిందండి అప్లికేషన్, ఇప్పుడు మీ 2x2 చూస్తుంటే ఇప్పుడు చదువుల్లో కూడా మన పిల్లల చదువులకు కూడా మనం చాలా పుష్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళని ఇక్కడైతే హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ లో రావాలని, సరే భారతంలో అయితే ఐఐటీలోకి వెళ్ళాలని, మరి 5 నెలల పసిపిల్లల్ని కూడా స్కూళ్ళలో వేసేయటం, అంటే అది విపరీతమైన ప్రయత్నం అనమాట. దానికి యోగం కూడా జత అవ్వాలి అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. సో ఐ థింక్ ఒక మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకి యోగం ఉందో లేదో అని చెప్పి? ప్రయత్నం అయితే తెలుస్తుంది మనం చేస్తున్నాం కాబట్టి, ఇట్ ఈస్ ప్రెటీ యూనో హార్డ్ మెట్రిక్, కానీ యోగం గురించి తెలుసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా?
అంటే నాకు తెలిసి కొంత ఎక్స్పీరియన్స్ లో తెలిసింది ఏంటంటే, దేర్ ఇస్ నో సిల్వర్ బుల్లెట్ టు ఇట్. మనకి ఇది యోగం ఉంది అది యోగం లేదని టాస్క్ మొదలు పెట్టినప్పటి లేదు. నేను భగవద్గీతలో చెప్పినట్టుగా, కర్మయోగంలో చెప్పినట్టుగా, మనకి ఏ టాస్క్ మొదలు పెట్టినా, ఏ యాక్టివిటీ మొదలు పెట్టినా దేవుడి మీద శ్రద్ధతో, దేవుడి మీద కోసం చేస్తున్నామని, వాళ్ళ కోసం చేస్తున్నామని శ్రద్ధతో చేస్తే, అంటే దేవుడి మీద శ్రద్ధతో చేస్తే దాని రిజల్ట్ ని మనం ఫలాపేక్ష రహితంగా ఉంటుందని ఒకటి చెప్పారు గురువు గారు. ఇది మన శ్రద్ధ ప్రజ్ఞత గురించి మాట్లాడుకోవట్లేదు, మామూలు మామూలు జనాల గురించి మాట్లాడుకుంటున్నాం అలాంటి వాడి కోసం. ఇందులో శ్రద్ధ ప్రజ్ఞ కూడా ఉంటారు, శ్రద్ధ ప్రజ్ఞలకు వేరే, దే ఆర్ ఇన్ డిఫరెంట్
ప్లేస్. వాళ్ళకి డిస్కషన్ అవసరం లేదులేండి,
అవసరం లేదు
మీకు నాకే. ఆయన చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు. మధుకర్ గారు మీరు మీరు ఏమైనా ప్రశ్న ఉన్నాయండి? పని గారు అయితే మనం అగ్రే గచ్చామహా అండి, మనకి టైం అయిపోతుంది కదా, అందుకని చెప్పి చాలా చాలా ధన్యవాదాలండి. మీరు చాలా ఇంట్రెస్టింగ్ 2x2 తీసుకొచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు, చాలా ఐ థింక్ యు ఆన్సర్డ్ సమ్ క్వశ్చన్స్ బట్ యు ఆల్సో రేజ్డ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ నీడ్ లాట్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో మన మన గ్రూప్ యోనమ గ్రూప్ లో అందరూ కూడా ఇది చూసి వాళ్ళ అభిప్రాయాలు పెడతారని ఆశిద్దాము, మనం అందరం కూడా నేర్చుకోవచ్చు దీనివల్ల, అది గోల్. సో వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది ఇది ఆఖరి ఫైవ్ చార్ట్, మన అతిథి గారు ఆఖరి అతిథి కాబట్టి ఇప్పుడు నువ్వు మీరు పెట్టచ్చు మన గ్రూప్ లో ఎవరు మనకు వచ్చిన 4 అతిథులు ఎవరు అని, అయితే అందరూ కరెక్ట్ గా గెస్ట్ చేస్తే వాళ్ళని రికగ్నైజ్ చేస్తాము. అగ్రే గచ్చామహ, ఐ థింక్ సౌజన్య గారు నెక్స్ట్ ఉన్నారు మన లిస్ట్ లో. ఇప్పుడే నాకు మెసేజెస్ వస్తున్నాయి ఆవిడకి, ఆవిడే భారతంలో ఉంటారు, ఆవిడ ఫోన్ కొంచెం కష్టంగా ఉందని. సో ఈ లోపల మనం ఫణి గారితో మాట్లాడదాము. పని గారు, మీరు ఆఖరైనా కూడాను చాలా అసలైన జ్ఞానం చెప్పడానికి యూనో మీరు మా ముందుకు వస్తున్నారు కాబట్టి, పని గారు ఈ తపాకాయలు ఏమిటి, పేలడాలు ఏమిటి, ఈ 4 రకాల భక్తులు ఎవరు ఏమిటి కొంచెం వివరిస్తారా పని గారు?
తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతికే నమః. శివాయ గురువే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీకృష్ణ శరణమ్మ. నన్ను ఆశ్రయించిన వారే ఈ ప్రపంచాన్ని మాయను దాటగలరు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఖచ్చితంగా చెప్పారు. అయితే భగవానుణ్ణి ఎలా శరణు వేడాలి? భగవానుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారు? ప్రపద్యంతే అనే బుద్ధి ఎవరికి పుడుతుంది, ఎవరికి పుట్టదు అనే అంశాలు జ్ఞాన విజ్ఞాన యుగంలో 17 నుంచి 19 శ్లోకాల్లో వాసుదేవుడు మనకు వివరించారు. పాపాత్ములు చేయకూడనివి చేసి చేయాల్సినవి చెయ్యని, అంటే విధిని వదిలి నిషేధ కర్మలు చేసేవారు, సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా అనుకునేవారు, అనాత్మ విషయాన్ని ఆత్మ విషయంగా అనుకోవడం, శాశ్వతమైన ఆత్మ విషయాన్ని తెలుసుకోలేని మూఢులు, ఆత్మజ్ఞానం ఏమాత్రమూ లేకుండా దేహాత్మ భ్రాంతితో మునిగినటువంటి నరాధములు, అంటే ఈశ్వర చింతన ఏమాత్రము లేని వాళ్ళు, మాయ ప్రభావం చేత వివేకం లేనివారు, అసుర ప్రవృత్తులు, అంటే ప్రాణములు, దేహము, మనస్సు, బుద్ధి వాటి అందే రమిస్తూ అదే శాశ్వతం అనుకునే భగవంతుణ్ణి, అలాంటి వాళ్ళెవ్వరూ భగవంతుణ్ణి ఆశ్రయించలేరు. వీళ్ళందరూ దుష్కృతులు. ఈ దుష్కృతుల దుష్కృతం ఇప్పటిది కాదండి, ఎన్నో జన్మల నుంచి ఎన్నో చేస్తున్న పాపాలు సంస్కార రూపంలో వాళ్ళలో ఉండిపోయి మాయ కమ్మడం వల్ల వాళ్ళు భగవానుణ్ణి ఆశ్రయించరు. ఇప్పుడు భగవంతుణ్ణి పట్టుకునే వాళ్ళు ఎవరు? సుకృతులు, అంటే పుణ్యాత్ముడు. వీరు నాలుగు రకాలు: ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు. మనకు మనం ఏ కేటగిరీను డిసైడ్ చేసుకోమని, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అది కూడా మనకు మనమే తెలుసుకోవచ్చు అని గురువుగారు చెప్పారు. ఆర్తులు అంటే పీడ పొందినవారు, కష్టం వచ్చినవారు, ఇష్టం తీరడం కోసం ఆశ్రయించేవారు ఆర్తులు. ఈ ఆర్తులు ఇష్టప్రాప్తి కోసం, కష్టాలను తొలగించడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుడు గుర్తు రావాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. ఆర్తితో జపం, తపం, పూజ చేస్తాము. అప్పుడు నేను ఇన్నాళ్లుగా కొలుచుకుంటున్న స్వామి ఎవరు, ఏమిటి అని తెలుసుకోవాలన్న తపన జిజ్ఞాస భక్తులకు ఉంటుంది. ఆర్తుడై ఆశ్రయించిన వారి మనసులో స్వామి కూర్చుంటారు. చింతన మొదలై పాపం హరింపబడుతున్న కొద్దీ ఎదుగుదల మొదలవుతుంది. ఈ ఎదుగుదలలో తర్వాత పెట్టు జిజ్ఞాసు. ఈ స్థాయికి ఎదగడానికి కూడా సుకృతం కావాలి. ప్రయోజనాన్ని కోరి ఆశ్రయించే భక్తులు అర్థార్థులు. పరమార్థాన్ని అర్థించేవారు అర్థార్థి. పరమార్థాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని పొందిన వారు జ్ఞానులు. అన్నింటికంటే గొప్ప స్థితి జ్ఞానస్థితి. జ్ఞాన భక్తులు, ప్రేమ భక్తులు పరాభక్తికి సంబంధించిన వారు. ఈ నలుగురు భక్తులు గొప్పవారే అయినప్పటికీ భగవంతుడికి మాత్రం జ్ఞాని అంటే చాలా ఇష్టమండి. జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను, నాకు జ్ఞాని అత్యంత ప్రియుడు అని శ్రీకృష్ణుడు చెప్పారు. జ్ఞాని నిత్యం భగవంతుడి ధ్యాసలు, భగవంతుడు తప్ప వేరొకటి లేదు అనే స్థితిలో ఉంటారు. ఈ సుకృతుల సుకృతం కూడా అనేక జన్మల సాధన సంస్కారం వల్లనే కలుగుతుంది. మనందరినీ ఉత్సాహపరుస్తూ ప్రోత్సహించడానికి గురువుగారు మనకు ఎంతో చక్కటి మాటలు చెప్పారు. ఇక్కడ మనం భగవంతుణ్ణి ఆశ్రయించాము అంటేనే కొన్ని జన్మల సుకృతం నా వెంట ఉంది అనే నిశ్చయం మనకు రావాలి అని గురువుగారు చెప్పారు. భక్తి పొందడానికి వెనుకటి జన్మల పుణ్యం మూలం, అది పొంగింది కదా, ఇంక పొంగును ఆపొద్దు అని మనల్ని గురువుగారు చెప్పారు. జ్ఞాని అయిన వారు సర్వం వాసుదేవం అనే అనుభవంతో భగవానుణ్ణి పొందుతారు. సర్వం వాసుదేవం అనే ఈ 6 అక్షరాల మహామంత్రం, లేదా ఇది వీలు కాకపోతే వాసుదేవ అనన్నా అనుకోమన్నారు గురువుగారు. ముందు వాసుదేవ నామం ఎలాగో ఒకలాగా అనడం మొదలు పెడితే పాపం పోయి అర్థం చేసుకోవాలి అనే తపన కలిగి దానిని మనం చేస్తాం, భావన చేస్తాం, చివరికి అదే మనం అవుతాం. అన్నింటికీ ఉనికి తానే అయ్యి అన్నింటిలోనూ భాషించే సచ్చిదానంద స్వరూపుడైన వాసుదేవుణ్ణి శరణు వేడుతూ ముందు చినుకుగా, తరువాత వాగుగా, వంకగా నదిగా మారి నదీ ప్రవాహం ఎలాగా నేను దేనిలోంచి పుట్టానో దానిలోకే చేరుతాను అని, ఎలా ఎన్ని రాళ్ళు, కొండలు, తప్పలు అడ్డు వచ్చినా సముద్రం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుందో, అలాగా మనం కూడా ఏ భగవానం నుంచి వచ్చామో ఆ భగవానంలోకి చేరిపోవాలి అని కోరుకుంటూ గురువుగారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలతో సర్వం వాసుదేవం, సర్వం వాసుదేవం, సర్వం వాసుదేవం. శ్రీకృష్ణ శరణమమ్మ.